దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఈరోజు పౌర్ణమి కార్యక్రమం పావగడలో చాలా విజృంభంగా జరుపుతున్నాం. ఈ ధార్మిక సభలో ఇంతవరకు మన శిష్యుల అమ్మణ్ణ గారు హస్తమస్తక సంయోగాన్ని గురించి కొంతవరకు తెలియపరిచిన జీవితం, 100 సంవత్సరాల జీవితం మానవుని, ఇది ఎలా ఉంటుంది అంటే అప్పుడు చెప్తూనే ఉంటాను. 10-10 సంవత్సరాలు ఒక మెట్టుగా చెప్తూ పోతారు పెద్దలు. 70 హక్కి, 20 నక్కి, 30 సొక్కి, 40 నాయి, 50 అరివు, 60 మరేవు, 70 కాగే, 80 గూగే, 90 బాగి, 100 హొత్తుకొండు హోగి. ఇది మన జీవితం, 100 సంవత్సరముల జీవితం. ఈ 100 సంవత్సరముల జీవితంలో మానవులకు అత్యవసరమైనటువంటిది ఏమి? దేని కొరకు మానవుడు తన జీవితంలో దేని కొరకు పోరాటం సాగిస్తాడు, దేనిని వాంఛిస్తాడు? ఏది ఉంటే మానవునికి తృప్తి, సంతోషం, ఆనందం కలుగుతుంది? అంటే 3 ముఖ్యమైనటువంటి విషయాలు కావాలి అంటారు. 1 హెల్త్ అంటారు, 2 వెల్త్ అంటారు, 3 విజ్డమ్ అంటారు. ఇవి ముఖ్యమైనటువంటి 3 ప్రతి మనిషికి కావాల్సింది. శరీర స్వాస్థ్యమే హెల్త్ అంటారు. ప్రాపంచికమైనటువంటి ధనమే వెల్త్ అంటారు. పారమార్థికమైనటువంటి జ్ఞానమే విజ్డమ్ అంటారు. హెల్త్, వెల్త్, విజ్డమ్, ఇవి అత్యవసరము ప్రతి మనిషికి. అయితే నేటి మానవుడు, నేటి నాగరిక మానవుడు, మాకు మొదటిది వద్దు, చివరిది వద్దు, మధ్యలో ఒకటి చాలు అంటాడు. మాకు హెల్త్ వద్దు, మాకు విజ్డమ్ వద్దు, వెల్త్ ఒకటి ఉంటే చాలు అంటాడు. సంపూర్ణమైనటువంటి జీవితానికి 3 అత్యవసరమే. ఆ 3 విషయాలను గురించి తెలుసుకుందాం. హెల్త్ మొట్టమొదటిది, శరీర స్వాస్థ్యం అంటారు. అందుకే పెద్దలు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ధనముతో సమానం ఇది, ధనము కంటే ముఖ్యమైనటువంటిది. కాబట్టి శరీర స్వాస్థ్యము, ఆరోగ్యము చాలా ముఖ్యము అని అంటారు. చూడండి, సర్వ సంపదలు ఉండి, అష్ట ఐశ్వర్యాలు ఉండి, ఆరోగ్యం బాగలేకపోతే మన జీవితం ఇలా ఉంటుంది. ఇప్పుడు సామాన్యంగా అనేక క్లిష్ట సమస్యలతో ఈ జీవితం సాగుతూ ఉంది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఈ జీవితంలో. కాబట్టి ఆరోగ్యం చాలామందికి తక్కువై, ఐశ్వర్యాలు ఉన్నాయి, ధనం ఉంది, సంపద ఉంది, ఆరోగ్యం లేదు. చిన్న వయస్సులోనే 35-40 సంవత్సరంలోనే బ్లడ్ ప్రెషర్ వచ్చి కూర్చోడు. అంతమంది తినేకి ఉంది, తాగేకి ఉంది, బ్లడ్ ప్రెషర్ వచ్చి కూర్చోడు. ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడితే షుగర్ కంప్లైంట్ అని వచ్చి కూర్చోడు. అంతా ఉంది. తినబోదామా అంటే ఉప్పు లేని తినమంటాడు డాక్టర్. నేతితో చేసినవి తింటామంటే నెయ్యే వాడొద్దు అంటాడు. పోనీ గులాబ్ జామున్ నాకు చాలా ఇష్టము, అది ఒక 2 గులాబ్ జామున్ తిందామంటే స్వీట్ తినకూడదు అంటాడు. అంతా ఉంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వ్యర్థమైపోతుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఏమి సాధించాలన్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, శరీరం యొక్క సహాయం చేతనే మాధ్యమంగా పెట్టుకొని ధర్మాన్ని సాధించవచ్చు. అందుకే దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకే 1 పూట తింటే యోగి అంట, 2 పూటలు తింటే భోగి అంట, 3 పూటలు తింటే రోగి అంట, 4 పూటలు తింటే వాన్ని మోసుకొని పోంటారు, ఒత్తుకొండ రోగి అంట. యోగి, భోగి, రోగి, ఒత్తుకొండ భోగి, 4 పూటలు తినకూడదు. మనం 8 పూటలు తింటాం చూసుకోండి. ప్రొద్దున్నే టిఫిన్ చేస్తారు, కొంతమంది బెడ్ కాఫీ అంట, లేస్తే ఇంకా పరుపులో తాగి పరపిడిస్తారంట. ఇంకా టిఫిన్ చేస్తారు, మళ్ళీ 1 గంటకి భోజనము, మళ్ళీ 4 గంటలకు మళ్ళీ టిఫిన్ అంట, మళ్ళీ రాత్రి 8 గంటలకు. ఈ మధ్యలో ఎవరైనా స్నేహితులు చుట్టాలు వస్తే మన మామూలు సాగుతుంటాయి. ఎంత త్వరగా మోసుకోపోతే అంత బాగవాళ్ళు. ఎందుకు 4 సార్లు మోసుకు తింటేనే మోసుకుపోమంటారు, వీళ్ళు 6 సార్లు అవుతుందో 7 సార్లు అవుతుంది త్వరగా మోసుకుపోవాలి. ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య సంబంధమైనటువంటి నియమాలను తూచా తప్పుకోకుండా పాటించవలసి ఉంటుంది. ఒకరెవరో ఒక రాజు దగ్గర వచ్చి ఒక విసనకర్ర ఇస్తాడంట. రాజా, ఈ విసనకర్ర చాలా విలువైనది అంటాడు. ఎంత దీని విలువ అంటే 1000 రూపాయలు అంటాడు. ఈ చిన్న విసనకర్రకు 1000 రూపాయలు చెప్తున్నాడు, దీనిలో ఏమో మహత్వం ఉంటుంది అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి తీసుకుంటాడు. తన దాసికి ఇస్తాడు విసురు. ఆమె విసురుతుంది, ఆమె ఎట్లెట్లు విసిరిందో ఏమో 3 రోజులకి అది విరిగిపోతుంది. అరే మూర్ఖుడు నన్ను పట్టుకోరండి అని చెప్పి పంపిస్తాడు, వాడు వచ్చి నిలబడతాడు. ఏమయ్యా దీని వెల 1,000 రూపాయలు అంటూ కదా, 3 రోజులు కూడా పనికి రాలేదే, ఏమిది అంటే, ఆయన అంటాడు, రాజా ఎవరు విసిరినారు అంటే, నా దాసి విసిరింది. మీ దాసికి బుద్ధి లేదు, ఇది విసనకర్ర, దీన్ని ఎలా విసరాలి, ఇంతే ఇట్లే విసరాలి, ఇట్లే విసరాలి, ఇష్టానుసారంగా వాడింది కాబట్టి విరిగిపోయింది. ఆ విసనకర్ర లాంటిదే ఈ దేహం, దీన్ని సక్రమంగా వాడుకోవాలి, 100 సంవత్సరాలు పనికి వస్తుంది గ్యారంటీ. అయితే తాగి తిని తందనాలు ఆడితే 40 సంవత్సరాలు కూడా పనికిరా, విసనగర 3 రోజుల్లో చనిపోయినట్లా ఇది శ్మశానానికి పోతుంది. ఎంత అంతరార్థం ఉంది చూడండి. కాబట్టి దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రతిదానికి దేహం యొక్క స్వాస్థ్యం చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎట్లు తినాలి అనేది బాగా నేర్చుకోవాలి. అందుకే పెద్దలు అంటారు, మాతు బంధవనికి జగళవిల్ల అంట, మాట్లాడే నేర్చుకోండి కొట్లాడలేదంట, ఊట బల్లవనికి రోగవిల్ల అంట, భోజనం చేసే విధానం తినల్లా. అసలు ఎట్లా తినల్లా, ఏమి తినల్లా? ఒకసారి ఈ సంశయం వచ్చింది, భూలోకంలో అనేక రోగాలు వస్తున్నాయి కదా, ఆరోగ్యమే లేదు మానవునకు, మరి ఎలా అని చెప్పి చాలా భక్తులంతా, శివభక్తులంతా శివుల కైలాసానికి పోయినారంట. దానికి రూట్ అడగొద్దండి, ఇది కథ, ఇది మేము పోతాం స్వామి రూట్ చెప్పండి అని. భక్తులంతా కైలాసానికి పోయినారంట శివుని దర్శించి అడుగుదామని. అక్కడ గేట్ కీపర్ ఉన్నారు నంది అని, ఆయన లోపల వెళ్ళలేదు. ఏమి అంటే, శివుడు ధ్యానంలో ఉన్నాడు, అదే విషయమో నాకు చెప్పండి, నేను ఆన్సర్ తెలుసుకొని ఉంటాను, మళ్ళా కొన్ని దినాలు నిలిచి రండి, విషయం తెలుపుతాను అని. ఏమి లేదు, భూలోకంలో రోగాలు చాలా వస్తున్నాయి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, దీనికి పరిష్కారం నేను దేవదేవుని దగ్గర అడిగేదానికి వచ్చినాము, దానికి ఏం పరిష్కారం చెప్తారు, నీవు తెలుసుకొని ఉండు, మేము కొంతకాలం తర్వాత వస్తాం సరే అని చెప్పి వెళ్ళిపోయినారు వాళ్ళు. నంది శివుని ధ్యానం తర్వాత విన్నవించుకున్నాడు, స్వామి ఈ రీతిగా వచ్చింది, దీనికి ఏమైనా ఉత్తరం ఉందా? ఆ ఉత్తరం ఉంది. ఏమి? దానికి ఒక సూత్రం చెప్తాడు శివుడు. ఏమి అంటే, ఏక్ బార్ ఖానా తీన్ బార్ నహనా, ఏక్ బార్ ఖానా తీన్ బార్ నహనా, ఒక పూట తినాలి, 3 పూటలు స్నానం చేయాల. సరే ఈ సూత్రం బాగా జ్ఞాపం పెట్టుకుంటాడు. కొంతకాలం తర్వాత మరలా వాళ్ళు వస్తారు, వచ్చి శివునితో అడిగితే అంటే విషయం అడిగినాను చెప్పినారు. ఏం చెప్పినారు? దానికి రివర్స్గా చెప్పేస్తాడు, నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది దానికి. తీన్ బార్ ఖానా ఏక్ బార్ నహనా అంటాడు. ఇప్పుడు చెప్పిండేది ఏక్ బార్ ఖానా తీన్ బార్ నహనా, ఆరోగ్యం బాగుంటుంది అని. పాపం నంది కన్ఫ్యూజ్ అయిపోయింది, తీన్ బార్ ఖానా ఏక్ బార్ నహనా, మేము చేసేదాకది ఒక్కసారి స్నానం చేస్తాము, 3 సార్లు తింటాం కాబట్టి రోగాలు ఎక్కువ అని. అందువల్ల దేహాన్ని చక్కగా కాపాడుకునేది మొట్టమొదటిది ఆరోగ్యం, హెల్త్ అంట. ఇక రెండవది వెల్త్, ధనం, ప్రాపంచిక ధనం. కొన్ని సందర్భాలలో పునరుక్తి వేదాంత మార్గంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. పునరుక్తి అంటే చెప్పిన విషయాన్ని చెప్తూ పోవడం. ఇది వేరే చోట ఇది ఒక దోషం అంటారు, పునరుక్తి దోషం అని. అయితే ఆధ్యాత్మిక క్షేత్రంలో పునరుక్తి దోషం కాదు, అది అవశ్యంగా ఉండవలసింది. ఎందుకంటే మనిషి యొక్క హృదయం చాలా కఠినమైనటువంటిది, రాతిలాంటి హృదయం. ఆ రాతిలాంటి హృదయంలో ఆ ఉపదేశం చెప్పాలంటే చెప్పిందే విషయాలు చెప్తూ ఉండాలి, చెప్తూ ఉంటే బాగా నాటుకుంటుంది అన్నమాట. చూడండి, ఒక రాతి గోడలో ఒక మేకను కొట్టాలంటే కేవలం సుత్తితో ఒకసారి కొడితే చాలదు, అది పైన పైన దానికి దెబ్బలు పడుతూ ఉండాలి, మేకు పడితే లోపలి పోతుంది అది. అదే రీతిగా ఈ హృదయం రాతి లాంటిది, ఒక్కసారి చెప్పిడిస్తే చాలదు దీనికి, దీనికి పైన పైన చెప్పిన విషయాలు చెప్తూ చెప్తూ పోవాలి. చెరకు ఉంది, ఒక్కసారి నమిలితే రుచి రాదు రసం రాదు, నమలిందే నమలల్ల బాగా నమిలితే రసం వస్తుంది. అదే రీతిగా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా చెప్పిన విషయాలు అప్పప్పుడు చెప్పవలసి వస్తుంది. ఇంకొక ఉద్దేశం ఏమంటే, దీంట్లో వేలాది మంది శిష్యులు భక్తులు ఇతరులు వినవలసినటువంటి విషయాలు ఉంటాయి, వాళ్లకు కొత్త, పాత వాళ్లకు పాత. ఈ 2 ఉద్దేశాల వల్ల పునరుక్తి ఆధ్యాత్మిక మార్గంలో జరుగుతూ ఉంటుంది. 2వది ఆర్థికం అన్నాం, ధనం. ఈ కాలంలో ధనముకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ప్రతి ఒక్కరు. సర్వే గుణ కాంచనమాశ్రయంతి అని శాస్త్రము చెప్తుంది. ధనవంతుడు ఏమైనా చేయవచ్చు, ధనం ఒకటి ఉంటే వాడు పరమ చండాలు అయినప్పటికీ వానికి మంచి పదవి, సమాజంలో మంచి పేరు, సమాజంలో మంచి మర్యాద లభిస్తుంది ధనాన్ని బట్టి. అయితే ఆధ్యాత్మిక మార్గంలో మహానుభావులు అంటారు, హణబేడ గుణబేకుంట, ధనముతో ఆవశ్యకత లేదు, గుణము చాలా ముఖ్యమైనటువంటిది. గుణైహే ఉత్తమతాం యాతి నోచ్చైరాసన సంస్థిత ప్రసాద శిఖరస్తోపి కాకహ కిం గరుడాయతే. గుణైహే ఉత్తమతాం, ఉత్తముడు అనిపించుకోవాలంటే ఉత్తమమైనటువంటి గుణము కావాలి, కావని హణ ధనం అవసరం లేదు. గుణైహే ఉత్తమతాం, కాబట్టి హణ గుణ చూడండి. హణవిల్లదవరన్ను హెణగళెందెన్నువిరి, హణవిల్లదవరన్ను హెణగళెందెన్నువిరి, గుణవిల్లదవరన్ను హెణగళెన్నిరయ్యా. హణవిత్య యోగిగళిగె, హణవిత్య సంతరిగె, హణవిత్య కబీరనిగె, హణవిత్య నంబెక్క మహదేవిగె, హణవెంబ పరెబందు కణకానదోగువను, హణవిరదిల్లదిరలి గుణవే ప్రాధాన్య, క్షణిక సుఖకాగి హణవు బేకాగువదు, గుణవ పడెదరే నిత్య సుఖవెంద నమ్మ గురురాయ. చూడండి, హణవిల్లదవరన్ను హెణగళెందెన్నువిరి, గుణవిల్లదవరన్ను హెణగళెన్నిరయ్యా. ధనం ఏం చేస్తుంది అంటే మదాన్ని తెప్పిస్తుంది, అహంకారాన్ని తెప్పిస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన చెడుగుణంబు మానక హెచ్చున్, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన మత్సరంబు మానును వేమ. అందుకే మహాత్ముడైనటువంటి కబీర్ దాసు ఏమంటారంటే, పరమాత్ముని దగ్గర ప్రార్థన చేస్తారు, సాయి ఇతన దీజియే జామే కుటుంబ సమాయ్ మై బి భూకా నారహు సాధు భూక నజాయ్. పరమాత్ముడే ఇంత ఇవ్వు నాకి, ఎంత అంటే సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, కుటుంబాన్ని పోషించేదానికి ఎంత ధనము కావాలనో అంతే ఇవ్వు, ఇంకా కొంచెం ఎక్కువ పరమాత్మ. ఎందుకు అంటే సాధు సత్పురుషులు మా ఇంటికి వస్తే లేదనుకోకుండా పెట్టేంత మాకు ధనం ఇవ్వు, అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే ధనమెచ్చిన మదమెచ్చు, మైబీ భూక నారహం సాధు భూకన జాయ్, నేను ఆకలితో పస్తు ఉండకూడదు, వచ్చిన సాధు శత్రుషులు లేదనుకోకుండా వాళ్ళని పంపించకుండా ఏదో తగినంత ఇచ్చి పంపేంత ధనము నాకు ఇవ్వు, ఎక్కువ వద్దు అని అంటారు. ధనమెచ్చిన మదమెచ్చును, నిజమిది. ఏమీ జేబులో డబ్బు లేకున్నప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉంటారు. జేబులో ఏమైనా పైసలు ఒక 1,000 or 10,000 జేబులు ఉంటే అప్పుడే ఆ మాటలే వేరే, ఆ దర్పమే వేరే, ఆ స్థైలే వేరే, మాట్లాడే రీతి రివాజే వేరే అవుతుంది. ఏమీ లేకున్నప్పుడు ఏమి లేదు లేదు. ఎవరో పని చేస్తున్నాడు, పాపము యజమాని చేయిస్తున్నాడు, మన దగ్గర ఏమి డబ్బు లేదు, ఏమి లేదు, రే పకీరా పకీరా అని మనం పిలిస్తే చాలా వినయంగా విధేయతలతో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్ ఒక రోజు ఏమైందంటే అది తవ్వుతుండే దగ్గర ఏమో మనకి ఝన్ 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 అని శబ్దం వచ్చింది. చుట్టుపక్కల చూసినాడు, ఎవడూ లేడు. ఓహోహోహో, నా పుణ్యము, పూర్వార్జిత పుణ్యము, ఝన్ ఝనా ఝన్ అంతా ఉంది అని చెప్పి ఆ బిందెని తీసుకున్నాడు పాపం. ఎవరు చుట్టుపక్కల చూసాడు, ఎవరు లేరు కాబట్టి ఓ తిప్పలపై పూడ్చిపెట్టినాడు. ఆ యజమాని వచ్చి తర్వాత చూస్తున్నాడు పని సక్రమంగా చేస్తున్నాడా లేదా అని చెప్పి. వీడు ఆ మన్న తీసిపోయి తిప్పు దగ్గరే వేస్తున్నాడు. వేసినప్పుడెల్లా 2 క్షణాలు దాన్ని అది ఉందా లేదా, ఉందా లేదని చూస్తున్నాడు, వస్తున్నాడు. ఆ యజమాని వండుకొని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు వీడు, ఒరే పక్కిరా పక్కిరగా నీకు గుర్తుందా లేదరా, ఏమరా ఇంత ఆలస్యం చేస్తావు అంటే వాడంటున్నాడు, ఏమయ్యా కొంచెమైనా తెలుస్తుందా లేదా, నా పేరు పక్కీరప్ప, పక్కీరుగా అని పిలుస్తావే, పక్కీరప్ప అని పిలిపోతు నుంచి ఈ క్షణం నుంచి అని పట్టినాడు. అరే రే రే, ఇన్ని దినాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి పక్కీరా పక్కీరంటే ఏమీ అనుకోకున్నాడు, ఈ క్షణంలో పక్కీరప్ప అని పిలుస్తూ పిలుమంటున్నాడే, దీంట్లో అంతరార్థం ఏమో ఉంది అని ఆయన అసిస్టెంట్ని పిలిచి ఏం విషయము అంటే నేను తెలుసుకుంటాను ధని అని చెప్పి ఆయన గమనిస్తున్నాడు. ఎందుకు వీడు ఆ తిప్పు దగ్గరే నిలబడి చూస్తున్నాడు చూస్తున్నాడు అని. సరే మధ్యాహ్నం భోజనం పోయిన తర్వాత ఆ తిప్పు దగ్గర అంతా తీసి చూస్తే అక్కడ జనాజెండ ఉంది, అక్కడ దాన్ని తవ్వి తీసుకుని వెళ్ళిపోతాడు. మరలా పనికి వస్తారు, వీడు పని చేస్తున్నాడు, తిప్ప దగ్గర ఏమున్నట్లు లేదు, తిప్పలు పడి ఆడు తిప్ప దగ్గర పెడితే ఆ తిప్పలు లేదు. త్వర త్వరగా తీసి చూస్తాడు, ఏమీ లేదు, పోయింది. అప్పుడు పోయి అసిస్టెంట్ యజమాని చెప్తాడు, యజమాని ఈ రీతిగా జరిగింది అని. ఓహో అదే కారణమని, పక్కీరప్ప గారు పక్కీరప్ప గారు పని చేయండి అని అంటాడు. ఆయన వచ్చి, దడీ ఎంతైనా మీరు పెద్దోడు నేను చిన్నోడు, పక్కీరా అని పిలు, నేనెక్కడ మీరెక్కడా, నన్ను పక్కీరప్ప అని ఎందుకు పిలుస్తారు, అంత మర్యాద నాకు అవసరం లేదు, పక్కీరానే పిలండి. ధనమెచ్చిన అక్కడ ధనం కనబడుతుంది, మదం అప్పుడే వచ్చింది చూడండి. ధనమెచ్చిన మదమెచ్చును, కాబట్టి ఆ ధనము ఎంత కావాలనో అంతే కావాలి. కొంతమందికి ధనమున్న అహంకారం ఉండదు, అది విశేష సందర్భంలో విశేషమైనటువంటి వ్యక్తుల్లో ఉంటుంది. చూడండి, నాను నానెందు రావణనే అసువళిద, అవన అనుజ నేను నీనెందు లంకేయుడు స్థిరజీవి అది. ధనము అధికారం ఎప్పుడుంటుందో నేను నేను నాది నాది అని రావణుడు నాశనమైపోయాడు. వాని తమ్ముడు విభీషణుడు చూడండి, నీవు నీవు అని చెప్పి శ్రీరాముణ్ణి దేవునిగా భావించి కొలిచినాడు కాబట్టి స్థిరమైనటువంటి స్థానం లంకలో ఏర్పాటు చేసినాడు. అందువల్ల ధనము అధికారము చాలా చెడ్డవి. ఈ ధనము అధికారానికి సర్వ సాధారణంగా మనము రావణుణ్ణి దుర్యోధనుణ్ణి పోల్స్తాం. మన కాలంలో ధనముతో అధికారముతో విచ్చలవిడిగా వీర విహారం చేసి సర్వనాశమైనటువంటి ముగ్గురు వ్యక్తులను మనం చూడవచ్చు. వాళ్ళు యూరప్ దేశంలో పుట్టినారు. ఆ ముగ్గురు ఎవరు అంటే నెపోలియన్ ఒకటవాడు, రెండు ముస్సోలినీ అని వాని పేరు, మూడు హిట్లర్, పేరే భయంకరంగా ఉంది. ఈ ముగ్గురు మన యూరప్ దేశంలోనే పుట్టినారు. నెపోలియన్ అసాధ్యము అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేయి అంటాడు, ఆ డిక్షనరీలో లేదు, అది మూర్ఖుల డిక్షనరీలో ఉంది అంట. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఓన్లీ టు బి ఫౌండ్ ఇన్ ది డిక్షనరీ ఆఫ్ ఫూల్స్ అంటాడు. నేను ఏమైనా చేయొచ్చు అని చెప్పి తన సైన్యంతో యూరోప్ నంతా కాలరాచేదానికి చూస్తాడు. ఎక్కడ పోయినా విజయలక్ష్మి వరిస్తుంది. అయితే అహంకారం, ధనమదం, అధికారమదం విచ్చలవిడిగా వీర విహారం చేస్తున్న సందర్భంలో పట్టుబడతాడు. ఒక చిన్న ద్వీపంలో బంధిస్తారు, అక్కడే కుమిలి కుమిలి చనిపోతాడు. ఆయన అధికారం ఏమైంది, ఆయన ఆస్తి ఏమైంది, ఆయన సైన్యం ఏమైపోయింది చూడండి. ముస్సోలిని ఇతడు భయంకరుడే, ప్రపంచాన్నంతా జయించాలని చెప్పి ఇతడు కూడా చాలా ప్రయత్నం చేస్తాడు. చిన్న బలహీనమైనటువంటి రాజ్యం అబిసీనియాపై దండెత్తుతాడు, దాన్ని కాలరాచి వేసేదానికి ప్రయత్నాలు చేస్తాడు, మారణ హోమం ఏర్పాటు చేస్తాడు. అటువంటి ముస్సోలిని ఉరికమ్మ ఎక్కిస్తారు చివరిసారిగా. ఆయన అధికారం అయిపోయింది, ఆయన ఆస్తి అంతస్తులు ఏమైపోయింది. ఇక హిట్లర్ పేరే చాలా భయంకరంగా ఉంది. ప్రపంచాన్నంతా జయించాలి, ప్రపంచానికి నేనే చక్రవర్తి రాజాదిరాజు అనిపించుకోవాలని చెప్పి ఉవ్విళ్ళు ఊరుతాడు. ఒక చేతిలో సంఖ్యలు, ఒక చేతిలో బాంబులు పెట్టుకుంటాడు. నా ఆధిపత్యాన్ని ఒప్పుకోండి లేకపోతే బాంబులు విసురుతాను అంటాడు. మారణ హోమం చేస్తాడు, సర్వనాశనము చేస్తాడు, లక్షల కోట్ల మందిని నాశనం చేస్తాడు. అటువంటి హిట్లర్ శరీరం చివరకు దిక్కు లేకుండా గతి పొందింది. ఎక్కడ చనిపోయినాడో, ఏ రీతిగా చనిపోయినాడో తెలియదు. ఇది గర్వం, ఇది అహంకారం, ఇది మదం. ఈ డబ్బు వల్ల వస్తుంది, ఈ అధికారం వల్ల వస్తుంది, దీన్ని నాశనం చేసుకోవాలి. ఎందరెందరో రాజులు అయిపోయినారు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందిరే, వారేరి సిరి మూటన్ గట్టుకొని పోవన్ జాలిరే, ఉరివిపై పేరైనన్ గలదే సిరి ప్రముఖులు యశక్కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఎక్కాలమున్ భార్గవ. ఎంతో మంది రాజాది రాజులు అయిపోయినారు, చక్రవర్తులు అయిపోయినారు. సిరి మూటన్ గట్టుకొని పోవన్ జాలిరే, తమ వెంట సిరి సంపదలు మూట కట్టుకుని పోయినారా, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, ఆ రీతిగా కాలగర్భంలో కలిసిపోయినారు. శిభి బలి ఉన్నటువంటి మహానుభావులు సర్వము త్యాగం చేసినారు కాబట్టి ఈ రోజుకు వరకు కొలుస్తున్నాము, పూజిస్తున్నాము. గుణం చాలా ముఖ్యం, ధనం కాదు. అందుకే సిరిబంద కాలకి కరెదు దానవమాడు, సిరిబంద కాలకి కరెదు దానవమాడు, పరిణామ వక్కు పథవక్కు కైలాస నిరమనయూ వక్కు సర్వజ్ఞ. ధనం ఉంది అంటేమే దాన్ని వెదజల్లుతూ ఉండాలి. మీరు తిప్ప వేసినట్లు దాన్ని హెచ్చిస్తూ పోతున్నారు, కంపు కొడుతుంది అది, నాశనం చేస్తుంది అది, దాన్ని విసురుతూ పోవాలి, విసురుతూ పోవాలి. మరి ఈ బాహ్య ధనం నుంచి ఏమేమైనా సాధిస్తాం? బాహ్యమైనటువంటి ఈ ప్రాపంచిక ధనం అన్నమనిస్తుంది కానీ ఆకలిని ఇవ్వలేదు. అది ఆభరణాలను ఇవ్వవచ్చు కానీ అందాన్ని ఆ ధనం ఇవ్వలేదు. సుందరమైనటువంటి ఇంటిని అది ఇస్తుంది కానీ శాంతిని అది ఇవ్వలేదు. మంచి మెత్తని పడకని ఇస్తుంది కానీ నిద్ర సుఖాన్ని అది ఇవ్వలేదు. ఈ ప్రాపంచిక ధనాన్ని పుస్తకములను ఇస్తుందేమో కానీ వివేకాన్ని అందించలేదు. ఈ ప్రాపంచిక ధనం భోగాన్ని అందించగలదు కానీ తృప్తిని అందించలేదు. అందువల్ల ధన గర్వం వద్దు, ధనమదం వద్దు. ఈ గర్వాపహారీ పరమాత్ముడే, సకల సంపదలకు అధినేత ఆ పరమాత్ముడే. ఈ భావం మనలో రాని నేను ఈ తాలూకాకు ఈ పల్లెకు పెద్దవాణ్ణి, నా ముందు ఏ ధనవంతుడు విర్రవీయకూడదు, వాణ్ణి నాశనం చేస్తాననే పట్టింపులు వద్దు. మీకంటే పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. చూడండి, సాయంకాలం అయిన సందర్భంలో మిణుగురు పురుగు మిణుక్ మిణుక్ అంటుంటుంది. అది అనుకుంటుంది ఈ ప్రపంచానికంతా వెలుగు నేనే ఇస్తున్నాను అని భావిస్తుంది. అది కొంచెం చీకటైన తర్వాత నక్షత్రాలు వస్తాయి. ఈ మిణుగురు పురుగు వెలవెలబోతుంది ఆ నక్షత్రాల వెలుగు ముందు. అప్పుడు నక్షత్రాలు భావిస్తాయి, అఖిల ప్రపంచానికి వెలుగు మేమే ఇస్తున్నామేమో అని భావిస్తాయి. కొంచెం చీకటి పడిన తర్వాత చంద్రుడు వస్తాడు, చంద్రుని యొక్క వెన్నెల. ఆ చంద్రుని యొక్క వెన్నెల ముందు ఈ నక్షత్రముల యొక్క వెలుగు వెలుతురు వెలవెలపోతుంది, విలువ లేకుండా పోతుంది. చంద్రుడు భావిస్తాడు ఈ ప్రపంచానికి వెలుతురు నేనే ఇస్తున్నాను అని. కొంచెం ఉదయమైన తర్వాత భానుడు సూర్యుడు ప్రకాశంతో వస్తాడు, అప్పుడు చంద్రుని యొక్క కాంతి వెలవెలపోతుంది. ఈ రీతిగా నూర్లకున్నటువంటి వాళ్ళు, వేలకున్నటువంటి వాళ్ళు, లక్షలకున్నటువంటి వాళ్ళు, కోట్లకున్నటువంటి వాళ్ళు భావిస్తారు నేనే ధనవంతుడు, నేనే ధనవంతుడు. లక్షలకున్నటువంటి వాళ్ళు నా సమానం ఎవరు లేదు, నా దగ్గర 50 లక్షలు 90 లక్షలు, టాటా బిర్లా వాడు అంటాడు కోట్లకున్నాయి నా దగ్గర అంటాడు. వాళ్ళైన ధనవంతులు అంటే వాళ్లకు మించిన ధనవంతులు ఉండాలి. అందువల్ల ఈ ధనము యొక్క గర్వము వద్దు వద్దు. ఈ ధనాన్ని గురించి ఎంత కావాలి, జీవనం సాగేదానికి ఎంత కావాలనో అంతే కావాలి. సాధు సత్పురుషులు అన్నార్థులు వస్తే వాళ్ళను పోషించేదానికి, వాళ్ళకి పెట్టేదానికి ఎంత కావాలనో అంత కావాలి. దీన్ని పరమాత్మనితో ప్రతినిత్యము వేడుకుంటున్నాను. ఇక మూడవది విజ్డమ్ అంటారు, ఆధ్యాత్మికం ఇది. ఈ ఆధ్యాత్మికానికి ఆధారం పరమాత్ముడు. పరమాత్ముడు ఎవరికి దొరుకుతాడు? చక్కగా దేవస్థానికి ప్రతినిత్యము పోతే దొరుకుతాడా? ప్రతి భానువార సమయంలో చర్చికి పోతే దొరుకుతాడా? ప్రతిదినము మరియు శుక్రవారాల్లో మసీదుకు పోతే పరమాత్ముడు దొరుకుతాడా? ఆ రీతిగా పూజలు పునస్కారాలు ప్రార్థనలు నమాజులు చేసినటువంటి వాళ్ళు దేవుణ్ణి చూశారా? ఇందుకు జవాబేమి? ఏమి జవాబిస్తారు దీనికి? లేదు 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 అన్నటువంటి జవాబే వస్తుంది. మరి ఎవరు చూశాడు ఈ పరమాత్మని? అందుకే బైబిల్లో ది సర్మన్ ఆన్ ది మౌంట్ అనేది ఉంది, కొండ మీద ప్రసంగం చాలా బాగుంది. అక్కడ చెప్పినారు, అష్ట సూత్రాలు చెప్పాడు జీసస్ క్రైస్ట్. హ్యాపీ ఆర్ దోజ్ హూ నో దే ఆర్ స్పిరిచువలీ పూర్, ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దెమ్. హ్యాపీ ఆర్ దోజ్ హూ మార్న్, God will comfort them. Happy are those who are humble, they will receive what God has promised. Happy are those whose greatest desire is to do what God requires, God will satisfy them fully. Happy are those who are merciful to others, God will be merciful to them. Happy are the pure in hearts, they will see God. Happy are those who work for peace, God will call them his children. Happy are those who are persecuted because they do what God requires, the kingdom of heaven belongs to them. ఇవి అష్ట సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఉదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడెదరు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ అష్ట సూత్రాలు చూడండి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక గోత్రానికి సంబంధించినటువంటివి కావు, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటివి. ఇందులో అతి ముఖ్యమైనటువంటి 6వ సూత్రము చూడండి, హ్యాపీ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్, దే విల్ సీ గాడ్. హృదయ పరిశుద్ధం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు తప్పకుండా దేవుని చూస్తారు. అందువల్ల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ పూజ పునస్కారాలు కాదు, హృదయం కావాలి. దానితో కూడినటువంటి పూజలు చేయండి, దేవుడు కనబడతాడు. ఇది శుద్ధి లేకపోతే, ఇది పవిత్రంగా లేకపోతే మీ కాయలు, మీ కర్పూరాలు, మీ పువ్వులు, మీ పూజలు వ్యర్థమని భావించండి. అందువల్ల హృదయ పరిశుద్ధం అతి ముఖ్యమైనటువంటిది. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? మనము ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇంటిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రతి నెల మేము ఫీజు కట్టుకోక ఉండకపోతే ఏం చేస్తారు వాళ్ళు? నెల రెండు నెలలు చూసి లైన్ కట్ చేసేస్తారు. మన స్థలంలోనే మనం ఇల్లు కట్టుకుంటే సంవత్సరానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, లేకపోతే మన పైన కేసు వేస్తారు, ఫైన్ వేస్తారు, ఏమో తొందర కలిగిస్తారు. మన ఇంటిలో ట్యాప్ ఉంటుంది, ప్రతి నెల దానికి ట్యాక్స్ కట్టాలి, లేకపోతే నీళ్ళ కనెక్షన్ కట్ చేసేస్తారు. భౌతికమైనటువంటి ఈ వెలుతురు, ఈ స్థలం, ఈ నీళ్లకు ట్యాక్స్ కట్టాలి. వీటిని సంపూర్ణంగా ప్రకృతిలో అందించినటువంటి పరమాత్మనికి ఏం ట్యాక్స్ కడుతున్నాం? ఏం కడుతున్నాం మనం? వీటన్నిటి ఆధిపత్యం ఆ పరమాత్మనిదే. ఆయనకు ప్రార్థన అన్నటువంటి ట్యాక్స్ కట్టాలి. ప్రార్థన చేయాలి, కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన అందించాలి. ఆర్తితో, ఆ ఆర్తి కావాలి. చేసే ప్రార్థన 5 నిమిషాలు కావచ్చు, 50 నిమిషాలు కావచ్చు, మనస్ఫూర్తిగా ఆర్తితో చేస్తే భగవంతుడు తప్పకుండా దానికి ఫలితం ఇస్తాడు. చేసి చూడండి, ఫలితాన్ని పొందండి. ఎప్పుడు ఏ వ్యవహారం, ఏ పని చేస్తున్నా మనస్సు ఆ పరమాత్మని వైపే ఉండాలి. చూడండి, చిన్న స్టీమర్లో ఓడల్లో పోతూ ఉంటారు, దాంట్లో కంపాస్ పెట్టుకుని ఉంటారు, దిక్సూచి అంటారు, దాంట్లో ఒక నీడలు ఉంటుంది, ముళ్ళు, ఎప్పుడు అది ఉత్తర ధ్రువాన్ని చూపిస్తూ ఉంటుంది. నీళ్ళలో ఎట్లన్నా తిప్పండి, దాన్ని ఉత్తర ధ్రువాన్నే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఓడ రేవును చేరుస్తుంది. అదే రీతిగా మన మనస్సు కూడా మేము ఎన్ని పనులు చేసినా, ఏమి చేసినా ఆ భగవంతుని వైపు ముళ్ళు ఏ రీతిగా ఆ పరమాత్మని వైపు ఉత్తర ధ్రువాన్ని చూపిస్తుందో అదే రీతిగా మన మనస్సును కూడా పరమాత్మని వైపు ఎప్పుడూ లగ్నం చేసి ఉంటే ఆ పరమాత్మని యొక్క స్థానము అనే రేవును తప్పుకోకుండా చేరుస్తుంది. ఇక జీవుడు, దేవుడు వీళ్లకు గల సంబంధం ఎటువంటిది? అయస్కాంతము, ఇనుము ముక్కలకు ఉన్నటువంటి సంబంధమే ఈ సంబంధం. అయస్కాంతం ఇనుము ముక్కల దగ్గరకు వస్తే ఆకర్షించేస్తుంది, పట్టుకొని లాగేస్తుంది. మరి దేవుడు ఈ జీవులను ఎందుకు ఆకర్షించడం లేదు? మనమంతా జీవులు కదా, ఆ పరమాత్మను ఎందుకు ఆకర్షించడం లేదు అంటే ఆ లోపం అయస్కాంతములో లేదండి, ఆ లోపం మనలోనే ఉంది. ఆ ఇనుము ముక్కలకి ఏమైతే మన్ను కప్పి ఉంటే ఎంత పవర్ఫుల్ అయస్కాంతమైనా ఆకర్షించదు. ఇట్లే మాయా, అజ్ఞానము అన్నటువంటి మంటి చేత కప్పబడింది ఇది ఈ మానవుని యొక్క మనస్సు. అందువల్ల ఆత్మజ్ఞానము చేత, సద్గురువుల యొక్క సహవాసము చేత, వాళ్ళ యొక్క మాటల చేత, వాళ్ళ యొక్క ఆశీర్వాదము చేత ఆ అజ్ఞానం అనే మంటిని తొలగించుకుంటే తక్షణమే ఆ అయస్కాంతం పట్టి లాగేస్తుంది. భగవత్ కృపకు పాత్రుడవుతాడు వాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి భావాలను పెంపొందించుకోండి. ముఖ్యంగా కావలసింది హృదయ పరిశుద్ధత. హృదయ పరిశుద్ధత కావాలంటే భావాలు మంచిది కావాలి, మంచి ఆలోచన కావాలి. భావమందు దుష్ట భావము వీడుటే యోగమగును, అదియే త్యాగమగును. ఆస్తి ఆలివీడి అడవికెళ్ళుట కాడు ఉన్నమాట తెలుపుచున్నమాట. భావం బాగుండాలి. అణువంత భావములో బ్రహ్మాండమంత శక్తిని నింపే సామర్థ్యం శిష్యునకు, భక్తునకు ఉంటుంది. భావం చిన్నదే కావచ్చు, దాంట్లో బ్రహ్మాండమైనటువంటి శక్తి నింపచ్చు. అనుభవపూర్వకంగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అలనాడు పుస్తకాల్లో చదువుతాం కదా, అలనాడు శ్రీకృష్ణునికి ద్రౌపది ఎన్ని మెతుకులు ఇచ్చిందండి, అక్షయ పాత్రలు. కాసిన్ని మెతుకులు తిన్నాడు ఆ మహానుభావుడు, నాకు తృప్తి అయింది అన్నాడు. వేల కొలిదిగా ఉన్నటువంటి శిష్య భక్తాదులను తృప్తిపరిచింది అది. మెతుకుల్లో శక్తి ఉందా? శక్తి లేదు మెతుకుల్లో. మరి ఆ మహాతల్లి యొక్క భావములో ఉంది ఆ శక్తి. అణువంత వస్తువు అది, మెతుకులు అణువంత వస్తువు అది, బ్రహ్మాండమైనటువంటి శక్తి నింపింది ఆ మహాతల్లి కాబట్టి అటువంటి ఫలితాన్ని అందుకునింది. అలనాడు ఒక త్రాసులో చిన్న తులసి దళాన్ని వేసింది రుక్మిణి, ఆ మహానుభావుని సరిసమానంగా తూచింది అంటే ఆ తులసి దళ వెల ఎంత ఉంటుంది చూడండి. దానికి వెల ఉందే? మరి వెల దేనికి ఉంది? ఆ భావానికి ఉంది. ఆ మహాసాధ్వి ఆ ఆకులో నింపినటువంటి శక్తిలో ఉంది అది. అలనాడు కుచేలుడు ఇచ్చినటువంటి అటుకులు ఎన్ని పైసలు అవుతాయి? 5 పైసలు అవుతాయి, 10 పైసలు అవుతాయి. ఆ మహానుభావుడు తిని నాకు సంతోషమైంది అన్నాడు, అంతే. అష్ట ఐశ్వర్యాలను అనుగ్రహింపజేసినాడు. భావము చాలా ముఖ్యం. ఆ రోజు జీసస్ క్రైస్త్ ఒక కొన్ని రొట్టెలు, 4-5 రొట్టెలు, ఒక చేప ముక్కలు కొన్ని చూసినాడు. వేలాది మంది శిష్యులు ఉన్నారు, వీళ్ళకి ఎలా చేయాలని చెప్పి ఆ చిన్న వస్తువులోనే, చిన్న పదార్థములోనే బ్రహ్మాండమైన శక్తిని నింపినాడు, అందరికీ పనిచేసేయన్నాడు. వేల కొలది శిష్య భక్తాదులను తృప్తిపరిచింది. అది ఆ రొట్టెలో ఉందే శక్తి, ఆ చేపలో ఉందే ఆ మహానుభావుని భావములో ఉంది శక్తి. ఒకప్పుడు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధానికి పోవాలి, సైనికులే లేరు, కేవలం 300 మంది సైనికులు ఉన్నారు, 3,000-6,000 పైబడి శత్రు సైనికులు ఉన్నారు. ధర్మాన్ని ఎదుర్కొనేదానికి, న్యాయాన్ని నాశనం చేసేదానికి ఎదుటి సైన్యం సిద్ధంగా ఉంది. ఒక్క ప్రార్థన చేశాడు ఆ మహానుభావుడు, పరమాత్మ ఈ క్లిష్ట పరిస్థితిలో నన్ను, నా భక్తులను కాపాడు, నీవే తప్ప ఇక ఎవరు ఆధారము లేదు, సహాయకులు లేదు. ఈ చిన్న సైన్యం ఆ మహాసైన్యాన్ని ఢీకొనింది, సర్వనాశనం చేసింది. ఆ సైన్యంలో శక్తి ఉందే? లేదు 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 లేదు, ఆ మహాత్ముని భావములో ఉంది. అందువల్ల భక్తులు శిష్యులు అణువంత వస్తువులు బ్రహ్మాండమైనటువంటి శక్తిని నింపగలరు. మీ సంసారంలో చూడండి, మీ స్త్రీలు మంచి భావముతో కూడి ఉండి భర్తలకు పనులు చేసేదానికి బయట పంపండి, ఆ పనులు ఎందుకు కావు చూస్తాం. మంచి భావంతో పంపియండి, సద్భావంతో దైవాన్ని ప్రార్థించి, గురువుని ప్రార్థించి సాగరం పంచి ఎందుకు పనులు కావు? తప్పకోకుండా విజయలక్ష్మి వరిస్తుంది. సాధ్యము కాని పనులన్నీ మీరు చేసుకుని రావచ్చు. ఆ భావము ఆ ఇంటిలో ఉండాలి. అటువంటి భావం ఉంటే అదే స్వర్గం, అదే నందనవనం అయి తీరుతుంది. ఆ భావాలు ఈ కాలంలో లేదు కాబట్టి గందరగోళం చూస్తున్నాం. పరమాత్ముడు ఏమడగడు, కొండంత దేవునికి కొండంత పత్రి అవసరం లేదండి. గీతాచార్యుడు భగవద్గీతలో అదే అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆకు కావచ్చు, పండు కావచ్చు, పువ్వు కావచ్చు, నీళ్లు కావచ్చు, భక్త్యుపకృతవస్న్యామి ప్రయతాత్మనః, భక్తులకు సుఖము సంతోషము ఆనందం కలిగించేదానికి ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను, నాకు పెద్ద పెద్ద గంపల నిండా పండ్లు అవసరం లేదంటాడు. చిన్న పండిచ్చినా చాలు, ఆకిచ్చినా చాలు, చివరకు మంచి నీళ్ళు ఇవ్వండి చాలే అంటాడు ఆ భావం. కాబట్టి అటువంటి ఉదాత్తమైన ఉత్తమమైనటువంటి భావం ఆధ్యాత్మిక క్షేత్రంలో మీ అందరిలో రావాలి. మనమంతా ఒక్కటే, మనలో భేదం వద్దు, ఒక్క దేవుని కుమారులమే మనం అనే భావన, విశాలమైనటువంటి భావాన్ని పెంపొందించుకోండి. హిణద హూగలు హలవాదరు హార వందే, హిణద హూగలు హలవాదరు హార వందే, పవణిసిన మణిగలు హలవాదరు హార వందే, హాలు కరెద హసుగల బణ్ణ హలవాదరు క్షీర వందే, కడలిన హెసరేనే ఇరలి క్షార వందే, హొత్తుదు హొన్నాగలి మన్నాగలి భార వందే, నిన్నన్ను పూజిసువ ప్రార్థిసువ యజిసువ భజిసువ రీతి నూరాదరు ఉద్ధార వందే. ఈ ఉదాత్తమైనటువంటి భావాన్ని పెంపొందించుకోండి. ఈరోజు అదే ఖురాన్లో ఇదే మాట చెప్తారు, భేదభావం వద్దు. అల్బకర మొదటి శ్లోకములోని ఈ విషయం తెలుపబడింది. అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబా ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన అల్లజీన యూమినూన బిల్ గైబి వ యుఖీమూన సలాత వ మిమ్మా రజఖనాహుమ్ యున్ఫిఖూన్ వల్లజీన యూమినూన బిమా ఉంజిల ఇలైక వ మా ఉంజిల మిన్ ఖబ్లిక వ బిల్లాఖిరతి హుమ్ యూఖినూన్ ఉలాయిక లా హుదమ్ మిర్ రబ్బిహిమ్ వ ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్ ఇన్నల్లజీన కఫరు సవాఉన్ అలైహిమ్ మా అంజరతహుమ్ అమ్లం తుంజిరుహుమ్ లా యూమినూన్. దీని అర్థం చూడండి, ఇది దైవికమైనటువంటి గ్రంథం, సందేహాతీతం ఖురాన్. అంతేకాదు, ఈ పుస్తకమే కాదు, ఈ గ్రంథమే కాదు, ఇంతకు పూర్వము వచ్చినటువంటి మహాగ్రంథములను కూడా ఎవరైతే ఆదరిస్తారో, ఆదరభావంతో ఎవరైతే చూస్తారో, వాళ్లకు పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉంది, ఉంటుంది అని చెప్పబడి, సత్య నిషేధులు దీన్ని విశ్వసించరు అని చెప్పబడి ఉంది. మరి ఎంతమంది మహమ్మదీయులు దీన్ని అర్థం చేసుకున్నారు? ఎంతమంది మహమ్మదీయులు బైబిల్ని ఆదరిస్తున్నారు? ఎంతమంది మహమ్మదీయులు ఉపనిషత్తులను, వేదాలను ఆదరిస్తున్నారు?
ఖురాన్లో చెప్పబడింది అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేదు అంటే మీరు సత్య నిషేధులే, సత్యాన్ని నిషేధిస్తున్నారే అని అర్థం అవుతుంది. చూడండి, పుస్తకాన్ని చదవండి, అర్థాన్ని తెలుసుకోండి. అర్థము లేని చదువు వ్యర్థమనే అర్థం. అర్థం చేసుకోండి, అర్థం చేసి మళ్ళీ తెలుసుకో. అందువల్ల ఉదాత్త భావాలు కావాలి. ఏ గ్రంథమైనా దైవ సంబంధమైనటువంటిదే, అది బైబిల్ కావచ్చు, పాత బైబిల్ కావచ్చు, జండ అవస్థ కావచ్చు, గురుగ్రంథ కావచ్చు, వేదములు కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఏమైనా కానీ దైవికమైనటువంటి గ్రంథం అది, ఆదరించండి. శాస్త్రమే ఆధారంగా ఉంది కదా, ఎందుకు ఆదరించడం లేదు మీరు అంటే మీలో అహంకారం పెరుగుతుంది, నిర్లక్ష్య వైఖరి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీకు సత్య నిషేధులు మీరే, వేరే ఎవరూ కాదు. ఇక భావానికి తగినటువంటి మాట కావాలి. మాట, మాటకు మహత్తరమైన శక్తి ఉందండి, మహత్తరమైనటువంటి శక్తి. మనుష్యుని ఆనందంలో తేలాడింపజేస్తుంది మాట, మహామానవుని నిర్వీర్యుని చేసి దుఃఖముల పాలు చేస్తుంది మాట. మాట మంచిదిగా మాట్లాడాలి. చూడండి, ఇక్కడ కూర్చున్నారు, ఏమో వింటున్నారు, అకస్మాత్తుగా ఎవరో వచ్చి పక్కలో కూర్చొని, అయ్యా నీకు టెలిగ్రామ్ వచ్చింది, మీ బంధువులు ఏమో ఇట్లా అంటే అయిపోయాయి. ఎంతో ఆనందంగా వింటున్నాడు, ఆ మాట వచ్చి చెవిన పడింది అయిపోయాయి, నిర్వీర్యుడైపోతాడు. శక్తినంత కృంగింపజేస్తుంది అది. అదే ఎవరో కూర్చున్నారు, వచ్చి ఏమయ్యా ఎక్కడో వెతికి ఇక్కడున్నావు కదా, ఏమి ఏం విషయం, ఏం విషయం, నీకు 10 లక్షల లాటరీ ఏంటిందా చూసుకొస్తే ఇప్పుడు, ఇంకా వాడిని పట్టేవాడు ఉండడు. అదే, అది కూడా మాటే, ఇది కూడా మాటే. చూడండి, మాటకు ఎంత శక్తి ఉంటుంది. కృంగదీసి దుఃఖముల పాలు చేస్తుంది, ఆనంద సాగరములో ఓలాడింపజేస్తుంది. కాబట్టి మాట నుడిదరే ముత్తిన హారదం తిరవేకు, నుడిదరే స్ఫటికద సలాకియం తిరవేకు, నుడిదరే లింగమిచ్చి అహుదహుదెన్నవేకు. చాలా చాలా ఆలోచన చేసి మాట్లాడాల, ఎందుకంటే నాలుక చాలా డేంజర్ ఇది. ఇది ఏమైనా చేస్తుంది. ఇది ఇంటికి ఎవరైనా వస్తే, ఏమప్పా ఎప్పుడొస్తివి, ఏమి ఎక్కడ అని ఆదరించాల, అదిర్చిపెట్టి ఏమేమేమేమేమేమంటే కుక్కలు అరిసినట్లు అరిస్తే వాడు వచ్చినాడు పార్తాడు. సాధారణంగా చూస్తున్నాం ఎవరింట్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు, ఈ కుక్కలు చూడండి ఎందుకు వచ్చిన, కుక్క అరిసినట్లేదు. అది మాట. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాట వల్ల జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, లక్ష్మి వరించి వస్తుంది మాటల వల్ల. వ్యాపారం చేసేవాళ్ళు బాగా మాట్లాడాల, ఓపిక కావాలి, మాటలు బాగుంటే లక్ష్మి ధనం వస్తుంది. జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ, బంధువులు స్నేహితులు ఇంటికి రావాలంటే బాగా రాండి, కూర్చోండి, ఇంకా 4 రోజులు ఉండండి, సంతోషంగా ఉండండి అని మాట్లాడితే ఇంకోసారి వస్తారు. ఇంకా వచ్చే కుర్చీలు, ఇంకా ముఖం కడుక్కునే కుర్చీ లేదు. నెక్స్ట్ ఎప్పుడు పోవాలనుకున్నావు, ఇంకా వచ్చి ముఖం కడుక్కున్నాడు, ఎప్పుడు పోవాలనుకున్నావు, ఇప్పుడే వస్తుంది కదయ్యా. అదే వచ్చినావు భోంచేసుకొని, 1 గంటకి ఎక్స్ప్రెస్ బస్సు ఉంది, 3 గంటలకు బస్సు లేదా, 3 గంటలకు నమ్మకం లేదు, 1 గంటకే పో. ఒక్కసారి చూడు, ఇక 10 ఏళ్ళు రాడాడు. బంధువులు మిత్రులు రావాలంటే మాట బాగుండాలి. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జైల్లో పడేస్తుంది ఈ మాట ఎక్కువ తక్కువైతే. ఈ మాట ఎక్కువ తక్కువైతే మరణం ధ్రువం, నాశనం చేస్తుంది, ప్రాణం కూడా తీస్తుంది. కాబట్టి మాట బాగుండాలి. కండ భక్తరిగి కైముగి వాతనే భక్తి, మృదు వచనవే సకల జపంగళయ్యా, మృదు వచనవే సకల తపంగళవయ్. సకల జపములు మృదువైన మాట, సకల తపములు మృదువైన మంచి మాట. మృదు వచనవే సదాశివ నొలుమియ్యా కూడల సంగమ దేవ, దేవుణ్ణి చేర్చేది కూడా మంచి మాటే. కాబట్టి మాట బాగుండాలి. ఒకటి భావము బాగుండాలి, 2 మాట బాగుండాలి. ఈ 2 దగ్గర పెట్టుకుని ఎల్లప్పుడూ భగవంతుని తలుచుకుంటూ ఉంటే చివరి క్షణంలో దేవుడు ఎత్తుకుంటాడు, తీసుకుంటాడు. చూడండి, జీవిత కాలమంతా రామ 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 అంటూ ఉన్నాడు మహాత్మా గాంధీ. కాబట్టి ఆయన్ని పిస్తోల్తో కొట్టినా కూడా కింద పెడుతూ రామ రామ అని అన్నాడు. ఎలా వచ్చిందో రామ శబ్దము అంటే, చాలా సంవత్సరాల నుంచి ఆ భావము చేతని, ఆ వాక్కు చేతని, ఆ మాట చేతని సాధన చేస్తూ ఉన్నాడు. ఆ పిస్తోల్ దెబ్బ పడిన తక్షణం అమ్మ అనలేదు, అప్ప అనలేదు, అయ్యయ్యో అనలేదు, ఆయన రామా అన్నాడు. ఆయన సమాధి దగ్గర కూడా హే రామ్ అని రాసినారు. ఇది కావాలి, ఇది ప్రాక్టీస్ చేయాలి. అయ్యో ఇప్పుడు ఏం లేదు స్వామి, ఆ కాలంలో ఆ టైంలో చూసుకుంటే రెండుసార్లు రామానో అల్లానో దేవుడా అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ ఏడు స్వామి. ఇది బాగా తినేకివు, బాగా తాగేకివు, బాగా పండుకొనేకివు, దేవుని తలుచు దేవుని తలుచు పోయేటప్పుడు అనుకుంటే అయిపోయా. అప్పుడు జ్ఞాపకం వస్తుందా, ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ, ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ, చూపరుల్ గబగబ పై బయట పెట్టుడిక లాభము లేదను వేళ, కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగెడు వేళ, ఆలు చుట్టముల్ లవలవలాడెడు వేళల, నిను దలంపగ దలంపగ సఖ్యమే రామనామమున్ అని అంటాడు. కంఠములో కఫం ఎక్కువైపోయింది, గొరగొరా గొరగొరా అంటుంటాడు. ఇంకా బంధువులు చుట్టాలు అయిపోయింది 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 బయట పెట్టండి, ఇంట్లో పెడితే దయమవుతాడు బయట ఎత్తండి, యమభటులు లాగుతూ ఉంటారు అని ప్రాణవాయువులు తీసుకుపోదామని చెప్పి ఆలు పిల్లలు ఏం చేస్తున్నారు మొత్తుకుండా లబలబలబ లబలబలాడు వీళ్ళ. ఆ టైంలో దేవుని తలచిగా అవుతుందేమయ్యా, తలంపక సఖ్యమే రామనామమున్, అది సాధ్యం కాదది, ఇప్పటి నుంచే తలచు, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయి, ఆ కాలానికి జ్ఞాపకం వస్తుంది. అదే ఒక చిన్న ఉదాహరణ, ఎవరో చనిపోయే టైంలో జ్ఞాపకం వస్తుందో లేదో అని చెప్పి తన కుమారులకంతా రామ కృష్ణ గోవింద మురహరి అని పేర్లు పెట్టేస్తాడు. పోయేటప్పుడు వాళ్ళు చూసి వాళ్ళ పేరు అన్న చెప్తాను కదా, వాళ్ళ ప్లాన్ చూడండి, చనిపోయే టైంలో వాళ్ళ పేరుతో పిలిచారు రామ రామ, కొడుకుల మీద మమకారం ఉండే ఉంటుంది, అట్లా పిలవచ్చు కదా అని చెప్పి. ఇంకా అయిపోయా బాగా సంపాదించినాడు, కొడుకుల వ్యవహారం అంతా ఇచ్చేసినాడు, రామ కృష్ణ నరహరి మురహరి అందరు వచ్చి చూడరి చుట్టూ మూగినారు, చెప్తే కదా కఫం కంఠంలో గొరగొరా గొరగొరా అంటున్నాడు, పండుకున్నాడు. కొడుకులు అంటున్నాడు, దేవుని తలచిన ఆయన దేవుని తలచిన ఆయన దేవుని తలచిన అంటున్నాడు, కఫం ఎక్కువైపోయింది. ఇంకా డాక్టర్ని పిలుచుకోవచ్చురి, ఇంకా ఉజ్జరాయట్లా డాక్టర్ని ఎప్పుడు పిలిచినా వస్తారు పాప, ఎక్కువ తక్కువ అని చూడండి అంటే కొంత పవర్ఫుల్ ఇంజెక్షన్ వేయండి అంటే వేసా ఇంజెక్షన్, కొంచెం ధైర్యం బలం వచ్చా బలం వచ్చేది అష్నా అష్నా అంటున్నాడు. అయ్యో అయ్యో కృష్ణాన్ని పిలిచేపోతున్నాడు, కావడం లేదు కావడం లేదు, ఇంకొక పవర్ఫుల్ ఇంజెక్షన్ వేయండి సార్ అండ్రి, ఇంకొక ఇంజెక్షన్ వేసరి, కృష్ణ అను కృష్ణ అను, ఇంకా సచ్చిపోతావు కృష్ణ అను కృష్ణ అను అండ్రి, కాదు కాదు అంటున్నాడు. అయ్యి మళ్ళీ స్నా స్నా మొదలు పెడితే కదా కృష్ణ అను అంటే అది కాదంటాడు, ఏమి అంటే ఉష్ణ ఉష్ణ అంటున్నాడు, కృష్ణ కృష్ణ అనయ్య అంటే ఉష్ణ ఉష్ణ ఉష్ణం ఎక్కువైంది మనకి, దియోగ్రాచారం ఇదేమిది అని చెప్పి హితబోధ చేసి దేవుణ్ణి తల్లువు దేవుణ్ణి తల్లు, చివరి క్షణాలు ఇవి, ఈ అవకాశం మళ్ళా రాదు అని చెప్పి మళ్ళా స్టార్ట్ చేసి వాడు స్నా ఇడిచిపెట్ట కా అంటే వీళ్ళ గేగరం ధైర్యం వచ్చా, కృష్ణ అనేకపోతుండాడు ఇప్పుడు, స్నా ఇడిచిపెట్ట కా అంటాడు, కా అంటే కృష్ణ అంటుంటాడు, అట్లే 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 కృష్ణ 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 అంటుంటారు వాళ్ళంతా, వాళ్ళు కృష్ణనామం జోరుగా చేస్తున్నారు కాబట్టి వీడు కా అంటున్నాడు. మళ్ళా డాక్టర్ని పట్టుకొని ఇంకొక ఇంజెక్షన్ వేయండి, ఇంకొక ఇంజెక్షన్ వేసి మళ్ళా అంత బలం వచ్చి ఏమి 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 అంటే కా అదే కృష్ణ అను కృష్ణ అను, ఏమి ఆడు చూపించే వాకుల దగ్గర ఏమిది అంటే ఆడు చూపించి కర కస్పరికి తింత అయితే కసుకొళ్ళి అంటాడు, దానికి అనలేక కా అంటాడు, కర కస్పరిక తింత అయితే కసుకొళ్ళి అని చెప్పి దన్నని పడే సత్యం. ఆ కస్పరికి బుద్ధి ఉంది వానికి, ఇది ఎట్లా వస్తుంది, ఇది జీవిత కాలంలో మహాత్మా గాంధీలాగా చివరి క్షణం వరకు దేవుని తలుస్తూ ఉంటే వస్తుంది. మహాత్ములు దైవాంశ సంబుద్ధులు దీని కొరకు చాలా ప్రయత్నాలు చేసినారు కాబట్టి వాళ్ళు దేవునిలో లీనమైపోయారు. ఏమి లేకుండా లాస్ట్ టైంలో చూస్తాంలే అంటే ఇట్లే అవుతుంది, కరా కస్పరిక తింత కసుకోండి. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టెప్స్ ఉన్నాయండి, కొన్ని మెట్లు ఉన్నాయి దానికి, స్టెప్స్ అంటారు, అంతస్తులు ఉన్నాయి దానికి. ఇవిడ 10th క్లాస్ వరకు ఒక స్టేజ్ అంటారు, పియూసీ ఇంటర్మీడియట్ వరకు ఒక స్టేజ్ అంటారు, బిఏ వరకు ఒక స్టేజ్ అంటారు, ఎంఏ వరకు ఒక స్టేజ్ అంటారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా అంతస్తులు ఉన్నాయి, దానికి షరియత్ అంటారు, తరీఖత్ అంటారు, హకీకత్ అంటారు, మారిఫత్ అంటారు. షరియత్ తరీఖత్ హకీకత్ మారిఫత్ అని ఈ నాలుగు అంతస్తులు, చివరి అంతస్తు మారిఫత్ అంటారు. షరియత్ అనేది దేని గురించి చెప్తుందంటే స్థూలమైనటువంటి విషయాల గురించి ఇది చెప్తుంది. చూడండి దీంట్లో ఎక్కువగా ఆ కులానికి, ఆ గోత్రానికి, ఆ జాతికి సంబంధించినటువంటి ఆచారాలు ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి. దాన్ని స్థూలమైనటువంటి విషయాలంట. ముసల్మానులు అయితే 5 సార్లు ప్రార్థన చేయాలి, నమాజ్ చేయాలి, రోజా చేయాలి, ఇంకా వేషభూషణాలు, గడ్డం విడవాలి. ఇది స్థూలమైనటువంటి విషయాలు. హిందువు అయితే జుట్టు విడవాలి, యజ్ఞోపవీతం వేసుకోవాలి, పూజలు చేయాలి. ఈ ఆచారాలు ఉన్నాయి కదా, ఇది షరియత్లో మనం చూస్తాము. ఇక తరీఖత్ అనేది 2వది. ఇది సూక్ష్మమైనటువంటి విషయాలను గురించి బోధిస్తుంది. తరీఖ దేవుని గురించి తరీఖ మార్గాన్ని చూపేది, ఇది 2వ వ్యక్తిది. దీనిలో ఏం చూస్తాము అంటే, సూక్ష్మమైనటువంటి ఇంద్రియములు మరి మనస్సు, దాన్ని గురించినటువంటి విషయాలను గురించి ఇది బోధిస్తుంది. తరీఖత్తో తెలుసుకుంటాం. హకీకత్లో హక్ అంటే పరమాత్ముడు. పరమాత్మని గూర్చి తెలుసుకునేది హకీకత్. దేవుడంటే ఎవరు, ఆయన అనుగ్రహాన్ని ఎలా సంపాదించాలి, ఆయన అనుగ్రహం కొరకు ఏమి సాధన చేయాలి, ఆ సాధనను నేర్పించే ఆ గురు ఎవరు, ఆయన్ని ఎలా వేడుకోవాలి, ఈ విధానాన్ని గురించి హకీకత్తులో తెలుసుకుంటారు. ఇక మారిఫత్తులో ఈ సాధన యొక్క ఫలితాన్ని బ్రహ్మత్వమే అని అంటారు. దాన్ని అనుభవిస్తాం, అది మారిఫత్ అంటారు. కాబట్టి ఈ షరియత్ని పాలు అనే దానితో పోల్చినారు, పాలు దానితో పోల్చినారు. మరి తరీఖత్ పెరుగు అంటారు దాన్ని. పాలను బాగా కాచి దాన్ని బాగా ఎప్పేస్తే పెరుగుగా మారుతుంది అది తరీఖత్. హకీకత్ ఏమంటే, దాన్ని పెరుగును చిలికితే వెన్న వస్తుంది అది హకీకత్ అంటారు. ఇంకా మారిఫత్తులో ఏమొస్తుంది అంటే, ఆ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఇంకా నెయ్యిలో మార్పు రాదు, ఇంకా పైనకు పోదు, అది లాస్ట్ ఫైనల్ స్టేజ్ అది. ఈ రీతిగా కాబట్టి ఆ చివరి మెట్టును ఎవరు అందుకుంటాడో వాడు దైవాంశ సంభూతుడు, దేవుని చూసినటువంటి వాడు. ఈ షరియత్లో ఉన్నటువంటి వాళ్ళు మారిఫత్తులో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఏం తెలుసుకుంటారు వాళ్ళు? అందువల్ల మారిఫత్తులో ఉన్నటువంటి వాళ్లను వెక్కరించడం, విమర్శించడం, అసహించుకోవడం, నానా దుర్భాషలు ఆడడం మనం చూస్తున్నాం. వీళ్లకు ఆ మెట్టు గురించి తెలియదు. వీళ్లకు షరియత్ అది ఎంతో అంతే తెలుసు. ఆ మారిఫత్ ఆ కష్టం పడలేదు, ఆ సాధన చేయలేదు, ఆ దైవికమైనటువంటి అనుభవాలను చూడలేదు వాళ్ళు. అటువంటి మహాత్ములను, దైవాంశ సంభూతులను చూసి అసహించుకుంటారు, హింసిస్తారు, నానా రకాలుగా చిత్ర హింసల పాలు చేస్తారు వాళ్ళు. ఈ మారిఫత్ అన్నటువంటి వాళ్ళనే భగవద్గీతాచార్యుడు స్థితప్రజ్ఞుడు అని పేరుతో చెప్పాడు అక్కడే. అందుకే భగవద్గీతలో స్థితప్రజ్ఞుడంటే ఎట్లా ఉంటాడు అని అర్జునుడు ప్రశ్నిస్తాడు. స్థితప్రజ్ఞస్య కాభాషాత్ సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుడు అంటే ఎట్లా ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, ఎట్లు కూర్చుంటాడు, ఏం తింటాడు, వాని ఆచార విచార వ్యవహారాలు ఎలా రీతి, ఏ రీతిగా ఉంటాయి, దానికి ఒక్కటే జవాబు చాలా చక్కగా గీతాచార్యుడు చెప్తాడు. ఆ హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు, మారిఫత్ స్టేజ్ను పొందినటువంటి వాడు ఈ రీతిగా ఉంటాడు. ఏ రీతిగా అంటే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, కామమంతా సర్వ కామాన్ని నాశనం చేసుకుని ఉంటాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఆత్మ నుంచి ఆత్మలోనే సంతుష్టుడై ఉంటాడు వాడు, వాడే స్థితప్రజ్ఞుడు. ఇంకొక మాట దాని గురించి చెప్తాడు. దుఃఖేష్వను దిగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. స్థితప్రజ్ఞుడు ఎట్లుంటా అంటే, దుఃఖం వస్తే వాడు బాధపడడు, సుఖం వస్తే పొంగిపోడు వాడు. ఎప్పుడు ఒకే రీతిగా ఆత్మసంతుష్టుడై ఎవడైతే ఉంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. ఆ హయ్యెస్ట్ స్టేజ్ మారిఫత్ స్టేజ్కి పోయినటువంటి వాడు. అయితే ఈ షరియత్ సంప్రదాయవంతులు, ఆచారవంతులు అటువంటి మారిఫత్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ మహానుభావుల దివ్యత్వాన్ని అర్థం చేసుకోకుండా చిత్ర హింసల పాలు చేశారండి. ఆ దేవుని ముద్దు బిడ్డలను, దైవాంశ సంబుధులను వెక్కరించడం, విమర్శించడం. వాణిలో ఏముంది, వీణిలో ఉంది, ఉస్మీ క్యా హై, ఉస్కే పాస్ క్యా హై, ఓ ఏ హై, ఓ హై, ఈ రీతిగా విమర్శించి నాశనమైపోతారు. అందుకే ఖురాన్ అంట, అలా ఇన్నా ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలాహుం యహజనూన్. ఆ దేవుని ముద్దు బిడ్డలకు దుఃఖము లేదు, కష్టము లేదు, ఏమీ లేదు, దేవుడు వాళ్ళకు రక్షణగా ఉంటాడు. వాళ్ళంటారు,
ముద్దయి లాక్ బురా చాహేతో క్యా హోగా, వహి హోగా జో మంజూరే ఖుదా హోగా. దైవ నిర్ణయం ఏముంటుందో దాని శిరసా వహిస్తాం, అదే జరుగుతుంది.
ఇటువంటి షరియత్, ఇటువంటి సాంప్రదాయవంతులు, ఇటువంటి ఆచారవంతులు జీసస్ క్రైస్తును సిలువనెక్కించారు, చిత్రహింసలు చేసి చంపారు, అయినే బాధపడలేదు. ఇటువంటి సాంప్రదాయవంతులే, ఇటువంటి ఆచారవంతులే, ఇటువంటి షరియత్ వాళ్లే బ్రూనో అన్నటువంటి మహాశయుణ్ణి రోమ నగర మధ్యంలో నిలబెట్టి సజీవంగా ఆయన్ని నూనె వేసి కాల్చి చంపారు. ఆయన ఏం చేశాడు ఆ రోజులు? ఒక్క మాట అన్నాడా ఆయన? ఏమన్నాడు? కోపర్నిక సిద్ధాంతమే సరైనది అన్న మాట నొక్కి వక్కాణించినాడు. సూర్యునికి చలనము లేదు, భూమికే చలనం ఉంది, భూమి సూర్యుని చుట్టూ భ్రమిస్తుంది అనే మాటలు చెప్పాడు. అంత మాటకే రోమ నగర మధ్యంలో నిలబెట్టి నూనె వేసి కాల్చి సజీవంగా చంపినారు ఆయన. ఇదే షరియత్ వాళ్లే, ఇదే సాంప్రదాయవంతులే, ఇదే ఆచారవంతులే, ఇదే షరియత్ వాళ్లే, ఇదే సాంప్రదాయవంతులే. మహానుభావుడైన మహమ్మద్ ప్రవక్తను మక్కా దేశం నుండి మదీనా దేశం వరకు పారించినారు. ఈ షరియత్ వాళ్ళే ఆ కాలంలోనే ఉన్నారు. ఇటువంటి షరియత్ వాళ్ళే సంప్రదాయవంతులే జొరాస్టర్ మహాశయుని చంపినారు. ఇటువంటి షరియత్ వాళ్లే సోక్రటిస్ విషమిచ్చి చంపినారు. దయానంద సరస్వతిని, ఇటువంటి ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి దయానంద సరస్వతిని సంప్రదాయవంతులే పరోక్షంగా నిలబడి విషమిచ్చి అన్నములో విషం పెట్టి చంపించినారు. అందువల్ల ఆ మహానుభావుల స్టేజ్ వీళ్ళకి అర్థమవుతుందే, తెలుస్తుందే? అర్థం కాదు. అయితే భయపడతారా వాళ్ళు? ఎప్పటికీ భయపడవు. వాళ్ళంటారు, నిందంతు నీతి నిపుణాయది వాస్తువంతు లక్ష్మీ సమావిశతు వా యథేష్టం అజ్జైవవా మరణ వస్తు యుగాంతరేవా న్యాయాత్మత ప్రవిచలంతి పదన్న ధీరాహ. నిందంతు నీతి నిపుణాయది వాస్తువంతు, నీతి నిపుణులు నిందించని పరిహసించని, లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథేష్టం, లక్ష్మి ఒలచి రాని దగ్గరకు రాని, రాకుంటే పాడైపోని. అద్యైవవా మరణమస్తు యుగాంతరేవా, ఆ మరణం అనేది ఇప్పుడే రాని, యుగాంతరముల తర్వాత రాని. న్యాయాత్మత ప్రవిచలంతి, ఈ న్యాయము ధర్మము అనే మార్గాన్ని విడిచిపెట్టుకోకుండా ఆ మహానుభావులు అదే మార్గంలో పోతారు. ఏమి త్యాగము చేసేదానికైనా వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు, వాళ్ళు భయపడరు. జంకర్ వాళ్ళు షేమ్స్ క్యాబ్రిడ్జ్ అనే మహానుభావుని పెర్షియా దేశములో పర్షియన్లు, ఆ షరియత్ వాళ్ళు, ఆ సాంప్రదాయవంతులు, ఆ ఆచారవంతులు ఎంత హీనంగా క్రూరంగా సర్వనాశనం చేశారు చూడండి. కొంచెం ఆ విషయం చెప్తాను. షేమ్స్ క్యాబ్రిడ్జ్ మహానుభావుడైన ఆ మారిఫత్ స్టేజ్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి మహాతత్వ జ్ఞాని హహ్ అనల్లహ్ అనేవాడు, ఆయన కూర్చున్నా, లేచినా, నిలబడినా, పారాడినా హహ్ కనల్లక్ హహ్ కనల్లక్ అంటే మన భాషలో అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడు, నేనే దేవుడు, అహం బ్రహ్మాస్మి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయినాడు ఆయన. షరియత్ వాళ్ళకి ఆ స్టేజ్ తెలుస్తుందే? షరియత్ వాళ్ళు షరారత్ ఉంది కాబట్టి ఆ స్టేజ్ తెలిసలేదు. షరియత్తో షరాఫత్ ఉండాలి, దేవుడు ఒప్పుకుంటాడు. షరియత్తో షరారత్ ఉంటే వాళ్లే విమర్శ చేసేది, దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, వాని దగ్గర ఏముంది, వాడేం పెద్దోడు, వాడేమది, వీడేమది, వాడు వీడు, నీవెటువంటి వాడు, నిన్ను చూసుకో, వేలెత్తి చూపుతావు, వాడిట్లా వీడిట్లా, వాని దగ్గర ఏముంది, వీని దగ్గర ఏముంది, ఈ మిగతా 4 వేలు ఆ వైపు ఉండే చూడండి, నీవెటువంటి వాడు అని 3 వేలు అడుగుతున్నాయి. వాడు వీడు, వాడు వీడు అని, వీడంటే 3 వేలు, నీవెటువంటి వాడు అని ప్రశ్నిస్తున్నాయి. చూస్తున్నారా? కాబట్టి విమర్శ వద్దు. జేమ్స్ క్యాబ్రిడ్జ్ని హక్క నల్లక్ అహం బ్రహ్మాస్మి, కూర్చున్న పండుకున్న గాఢ నిద్రలో ఉన్నప్పటికీ అహం బ్రహ్మాస్మి అనేవాడు. ఆ స్టేజ్ అనుభవించినవి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుందే? గాడిదకు కస్తూరి వాసన తెలుస్తుందే? తెలిసలేదు. సంప్రదాయవంతులు ఏం చేశారు? ఆయన్ని హింసలు, చిత్రహింసలు పెట్టారు, మరణశిక్ష విధించినారు, ఆయన చంపేయాలి. ఆయన్ని నేనే దేవుడు అంటాడు వీడు, విని చంపేయండి. ఎటువంటి దారుణమైనటువంటి శిక్ష చూడండి. ఆ కాలంలో ఆ నేరం చేసినటువంటి వాడికి శిక్ష ఏ రీతిగా ఉందంటే, ఒక పెద్ద ఇనుప స్తంభం అండి, కొన చాలా వాడిగా ఉన్నటువంటి కొన, దానికి దానిపైన అవతలి ఇద్దరు, యువతలు ఇద్దరు నిలబడి ఆయన హృదయ భాగాన్ని ఆ కొనకు నిలిపి దాన్ని లాగేవాళ్ళండి. గుండె భాగం ఆ కొనకు లాగించి రంభము కోసినట్లు కోసేవాళ్ళు. ఆయన చిరునవ్వు నవ్వుతూ హహ్ కనల్ల హహ్ కనల్ల ఆ రీతిగా నెప్పిన్నాడు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటూనే ఉన్నాడు. ఆ గుండె భాగములో నుంచి రక్తం జట 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 కింద కారుతూ ఉంది. ఒక మహాతల్లి చూసింది మహానుభావుని శరీరము నుంచి ఆ రక్తం పడుతుందని దోసిలి ఉంది. ఆ రక్తం పడితే తాను తాగేసి ఆ రక్తాన్ని త్రాగింది. ఆ మహానుభావుడు అనుకుంటూ చనిపోయినాడు. ఇటువంటి షరియత్ వాళ్ళు, సంప్రదాయవంతులు, ఆచారవంతులు ఎంతో మందిని చంపినారు. ఆ షేమ్స్ ట్యాబ్రిజ్ని చంపినారు. తర్వాత ఆమెకు గర్భం నిలుస్తుంది. ఒక మహాత్ముడు పుడతాడు, ఆయన కుమారుడు, షేమ్స్ ట్యాబ్రిజ్ కుమారుడు. ఆయన తండ్రి కంటే మించినటువంటి వాడు, అద్వైతి. ఆయన పలికిందంతా ఒక కవిత్వంగా మారిపోయేది. అటువంటి పలుకు, ఆ కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర ఆటలు ఆడేవాళ్ళు వచ్చినారు. వేషగాళ్ళు, పగటి వేషగాళ్ళు అంటారు. వాళ్ళు తమ కళా కౌశలాన్ని చూపించినారు. రాజు చాలా సంతోషపడి 1000 రూపాయలు ఇచ్చేసినాడు. వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయినారు. రాత్రి పండుకుంటూ రాజు ఆలోచన చేస్తాడు, అయ్యో ఆ చిన్న ఆటకంత 1000 రూపాయలు ఇచ్చేసినే, ఏం బుద్ధి లేని పని చేస్తే నేను, ఆ డబ్బులు ఎలా మళ్ళా వాపస్ రాబట్టుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి మరల ఉదయం పిలిపిస్తాడు. పిలిపించి, మీకు 1000 రూపాయలు ఇచ్చి నాకు చాలా సంతోషము, అయితే సింహం వేషం నాకు వేసి చూపించాలి. మీరు చూపిస్తే ఇంకా కొంచెం ధనం ఇస్తాను అని అంటాడు. వాళ్ళకు సింహ వేషం రాదు. అందుకే రాజా, ఆ వేషం వేసేదానికి 2-3 రోజులు మాకు టైం గడవి ఇవ్వమంటాడు. సరే తీసుకోండి, ఆ వేషం చూపించుకోకుండా పోతే మీకు ఇచ్చిన 1000 రూపాయలు వాపస్ ఇవ్వాలి అని చెప్పి కండిషన్ పెడతారు. సరే వాళ్ళు ఏం చేయాలని చాలా చింతలో పెడతారు. ఈ మహాత్ముని గురించి తెలుసు, ఆయన దగ్గర పోయి, స్వామి ఈ రీతిగా చాలా బాధలు ఉన్నాము, మాకు రక్షించు. ఏం విషయం అంటాడు. ఈ రీతిగా రాజు మాకు కండిషన్ పెట్టినాడు, సింహం వేషం వేయాలంటారు. సరే నేను వేస్తాను పోండి అంటాడు. మాట ఏమి ఇచ్చేసినాడు, వీళ్ళు పోయి రాజుకి చెప్పేసినారు రేపే ప్రదర్శన జరుపుకుందామని. ప్రదర్శన ఏర్పాటైపోయింది. రాజులు, మంత్రులు, రాజోద్యోగులు, ప్రజలంతా కిక్కిరి గుబిగూడినారు. ఆ సింహవేషం ఎలా వేస్తారో చూస్తామని చెప్పి, ఎక్కడ సింహం వస్తుంది, ఎక్కడ వస్తుంది అని చూస్తున్నారు. భయంకరంగా అకస్మాత్తుగా ఒక పెద్ద నిజమైనటువంటి సింహం ఆ రంగంలో ప్రవేశించింది. గాబరైపోయింది అందరికి, ఆశ్చర్యం అయిపోయిచ్చింది. వెంటనే ఆ రాజు పక్కలో కూర్చున్నటువంటి చిన్న బాలుడు రాజు యొక్క కుమారుణ్ణి పట్టిలాగి చీల్చి చెండాడి చంపివేసింది. ఇంకా ఎవరో పిల్లవాళ్ళ నుంచే వాళ్ళని చీల్చి చెండాడేసింది. రాజుకు చాలా గాబరైపోయింది, దుఃఖమైపోయింది. ఒక్కగానొక్క కుమారుని చంపేసింది అది. హైరాణ పడిపోయినారు, ఎవరి మీద పడుతుందో ఏమో అని చెప్పి. సింహం రౌద్రాకారంతో ఉంది. పగటి వేషగాళ్ళని పిలిచి రాజు అడుగుతాడు, ఏం జరిగింది, ఏమిది అంటే, ఒక మహాత్ముడైనా మాకు మాట ఇచ్చినాడు, ఈ రీతిగా వస్తాను వచ్చేసినాడు, ఆయన సింహం కాదు అది మహాత్ముడు అని చెప్పి చెప్పినాడు. ఆవిడ రాజుకు చాలా ఆశ్చర్యం వేసి దగ్గరకు పోయి, మహానుభావ, మీరు పెద్ద మహాత్ములు, దైవాంశ సంభూతులు, మా నుంచి పొరపాటు జరిగిపోయింది, క్షమించండి. కొంచెము ఆ ఉద్రేకం చల్లారింది. ఈ చనిపోయిన బాలుణ్ణి ఎట్లయినా బ్రతికించండి అని చెప్పి వేడుకున్నారు. దేవుని పేరు మీద ఈ చిన్న బాలుణ్ణి బ్రతికించండి అని ప్రాధేయపడినారు. దేవుని పేరు మీద బ్రతికించాలనా? అవును స్వామి, బ్రతికించండి. పూర్వపు రూపాన్ని తీసుకొని ఆ మహానుభావుడు ఆ శవము దగ్గర పోయి, ఓ బాలుడా, దేవుని పేరు మీద బ్రతుకు లే అంటాడు. లేచలేదు. మరలా చూస్తాడు రాజువైపు. రాజు అంటాడు, స్వామి మరల ఇంకొకసారి దేవుని పేరు మీద బ్రతికించండి అంటాడు. ఓ బాలుడా, రెండవసారి పలుకుతున్నాను, దేవుని పేరు మీద బ్రతుకు లే పైకి అంటాడు. లేవడు. మూడవసారి కూస్తాడు, నాలుగవసారి కూస్తాడు, ఐదవసారి లేదు, అది శవం పడిపోయింది. హైరాణ అయిపోతారు, గాబరే పడిపోతారు. అందరినీ చూస్తాడు. చూసి దగ్గరకు పోయి, ఓ బాలుడా, నా పేరు మీద చెప్తున్నాను పైకి లేవు అంటాడు. తక్షణమే బాలుడు లేస్తాడు. అది అండి అద్వైతం, అది అండి హక్కనల్లా, అది అండి అహం బ్రహ్మాస్మి. అక్కడ దాన్ని అనుభవించాడు ఆ మహాత్ముడు. నా పేరు మీద అంటే నేనే బ్రహ్మం అనుభవించిన వానికి తెలుస్తుంది అది. శంకరులు అనుభవించారు, అహం బ్రహ్మాస్మి అన్నారు వాళ్ళు. అనుభవం కావాలి అది. నా పేరు మీద చెప్తున్నాను లే అని తక్షణం బాలుడు లేచాడు. రాజుకు అగ్గిపడింది కడుపులో. నా పేరు మీద అంటే వీడు దేవుడా, మంత్రులు వీడు దేవుడా, రాజోద్యోగులు వీడు దేవుడా, సంప్రదాయాలు ఇంకా ఉండనే ఉంటారు. ఇంకా రాజా వాడు నేను దేవుడు అంటున్నాడు, మారో పకడో తోడో షురు చేశారు. ఇంకా వెంటనే కత్తులు కటారులు తీసుకున్నారు చంపలని చెప్పి ఆయన. అందరినీ చూస్తాడు ఒక రీతి, ఈ రీతిగా ఒక నిట్టోపిడి చూసి, ఓ ఆత్మ, ఓ దివ్యాత్మ, ఈ ప్రాపంచిక సుఖ సంతోషములకు పోరాడే ఈ కుక్కలను చూడు, ఇవి కుక్కలు, ఇవి ఏమో అడుగుతున్నాయో దానికి ధారపోయి అని చెప్పి పక్కలో ఉన్నటువంటి వాని దగ్గర ఒక కత్తి తీసుకుంటాడు. తన చర్మాన్ని తానే వలచేస్తాడు. కుక్కలకు కావాలి నీ చర్మం, కుక్కలకు కావాలి నీ దేహం, ఇదిగో పారవేస్తున్నాను, కుక్కలారా రండి దీన్ని తీసుకోండి అని చెప్పి తన చర్మాన్ని తన దేహాన్ని పారవేసి ఆయన చనిపోతాడు. సాంప్రదాయవంతులు ఎంతో మందిని హింసించినారు. ఇది బ్రహ్మత్వం, ఇది నిజమైనటువంటి మారిఫత్. ఇది ధర్మ మార్గంలో దేనిని లెక్కవేయరు మహాత్ములు, ప్రాణాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తారు. అందుకే ఈ నీతి మార్గంలో, ఈ సత్య మార్గంలో, ఈ ధర్మ మార్గంలో ఏది అడ్డు వచ్చినా లెక్కించవద్దు, దాన్ని విడిచిపెట్టేయి, దాన్ని తీసిపారేయి అంటాడు. ఈ ధర్మ మార్గంలో నీ తల్లి గనక అడ్డమొస్తే భరతుడు ఏ రీతిగా కైకన్ను తీసి పక్కకు నెట్టి వేశాడో ఆ రీతిగా నెట్టి ముందుకు వెళ్ళిపో. ఈ ధర్మ మార్గంలో నీ తండ్రి గనక నీకు అడ్డం వస్తే ఏ రీతిగా ప్రహ్లాదుడు తన తండ్రిని ప్రక్కకు నెట్టినాడో ప్రక్కకు దోసినాడో ఆ రీతిగా తోసి పారవేయి. ఈ న్యాయ మార్గంలో, సత్య మార్గంలో నీ సోదరుడు గనక అడ్డం వస్తే వాణ్ణి విభీషణుడు ఏ రీతిగా రావణాన్ని త్రోసిపుచ్చినాడో ఆ రీతిగా త్రోసిపుచ్చేసి, ఈ న్యాయ మార్గంలో నీ భార్య గనక అడ్డు వస్తే భర్తృహరి ఏ రీతిగా భార్యను పక్కకు తోసి వేసినాడో ఆ రీతిగా తోసి ముందుకు వెళ్ళిపో. ఈ న్యాయ మార్గంలో నీ భర్త నీకు అడ్డం వస్తే మీరాబాయి అక్క మహాదేవి ఏ రీతిగా త్రోసిపుచ్చినారో భర్తలను ఆ రీతిగా త్రోసిపుచ్చేసి, ఈ ధర్మ మార్గంలో నీ గురువు నీకు అడ్డు వస్తే భీష్ముడు ఏ రీతిగా తన గురువును ప్రక్కకు నెట్టి వేసినాడో ఆ రీతిగా నెట్టి వేసి, నీ ఆస్తి అంతస్తులు అధికారాలు ఈ ధర్మ మార్గంలో, ఈ న్యాయ మార్గంలో అడ్డు వస్తే శ్రీరామచంద్రుడు ఏ రీతిగా సర్వాన్ని త్యాగం చేసి బయటకు వెళ్ళిపోయాడో ఆ రీతిగా వెళ్ళిపో. ఈ న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో నీ ప్రాణం అవసరమైతే జీసస్ క్రైస్ట్, సోక్రటీస్, జేమ్స్ టాబ్రిడ్జ్ ఏ రీతిగా తన ప్రాణాన్ని గట్టి పోచతో సమానంగా చేసి త్యాగం చేశారో ఆ రీతిగా త్యాగం చేసి వెళ్ళిపో. ఈ ధర్మం కొరకు, న్యాయం కొరకు, నీతి కొరకు దేన్నైనా త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉండు. ధర్మో రక్షతి రక్షిత, అదే నిన్ను కాపాడుతుంది. అటువంటి మహానుభావులు, ఉత్తములు ఆ రీతిగా నడుచుకున్నారు. ఈ కాలంలో అటువంటి మహానుభావుల యొక్క అవసరం ఎంతైనా ఉంది. గురువు అంటే కేవలం ఒక దారిలో పోయే భిక్షగాడిగా భావించవద్దండి. సమస్త శక్తులను తన చేతిలో పెట్టుకున్నటువంటి వాడు గురువు అని, సమస్త ఐశ్వర్యాలను తన హస్తంలో ఇముడ్చుకున్నటువంటి మహానుభావుడు ఆయన. బంధువులకు బంధువు ఆయన, ఆత్మ బంధువు అంటారు. బంధుగలు ఆదవరు బంధుండు హోగువరు, బంధుగలు ఆదవరు బంధుండు హోగువరు, బంధనవ కళయలరియరు, గురువింద బంధుగలుంటే సర్వజ్ఞ. ఈ బంధువులు వస్తారు పోతారు, నిజమైన బంధువు ఎవరంటే ఆత్మ బంధువు సద్గురువు మాత్రమే ఆయన నమ్మకు. అయితే నేటి గురువులు ఎలా ఉన్నారు, నేటి స్వాములు ఎలా ఉన్నారు, నేటి బాబాలు ఎలా ఉన్నారు? అనిత్యాని శరీరాణి అందరి సొమ్ములు నాకే రాని. ఈ రోజుల్లో స్వాముల వారి సూత్రం ఇదే. నాయన అనిత్యమైంది, ఈ దేహము అనిత్యము, ఈ ఐశ్వర్యాలు అనిత్యము, నీ ఇల్లు అనిత్యము కాబట్టి, అనిత్యం అనిత్యం కాబట్టి నా దగ్గర ఎక్కువేయ్య. అనిత్యాని శరీరాణి అందరి సొమ్ములు నాకే రాని. కూర్చుంటే దక్షిణేవో, నిలబడితే దక్షిణేవో, ఊగులాడితే దక్షిణేవో, చేయి పైకెత్తే దక్షిణేవో, చేయి కింద పెడితే దక్షిణేవో, నోరు ఊపితే దక్షిణేవో, నోరు మూసుకుంటే దక్షిణేవో, దక్షిణ 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 దక్షిణలోనే ఉన్నారు. ఏం స్వాములు ఇట్లా ఉన్నారంటే, అయ్యో ప్రతి ఒక్కరూ దక్షిణలో ఉన్నారు, నాదేనా అంటాడు స్వామి. ఆఫీస్లో పోండి దక్షిణ కావాలి అంటాడు. అండర్ ది టేబుల్, టేబుల్ కింద చేపెడతారు దక్షిణ ఇమ్మంట. పెన్లు చేసుకుందామనండి దక్షిణ, అక్కడ వరదక్షిణ ఉండే ఉంది, దాని పేరే వరదక్షిణ. మరి నేను ఎవడైనా తక్కువ తిన్నాడు తీసుకుంటే ఏమైందయ్యా, నీకెలా కడుపుమంట, నీవు తీసుకో దక్షిణ తీసుకో. ఈ రీతిగా గురువు ఉంటే ఎట్లా, గుకారస్తంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాద్ గురురీత్య విధీయతే. రెండే అక్షరాలు గురు అని, గు అన్నటువంటి అక్షరం మనలో ఉన్నటువంటి అంధకారాన్ని సూచిస్తుంది, రు అన్నటువంటి అక్షరం ఆ అంధకారాన్ని నాశనం చేసే జ్యోతిని చూపిస్తుంది. ఎవడైతే అజ్ఞానమని అంధకారాన్ని నాశనం చేసి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడో వాడే గురువు. అయితే చాలా మంది ఏం చేసినారంటే, పెట్టుబడి లేని వ్యాపారం ప్రపంచంలో ఏదుంది అంటే గురువు యొక్క పనే. దీనికి క్యాపిటల్ ఏమేమేమేమి అవసరమే లేదు. ఇది నాలుగు మంచి శ్లోకాలు, నాలుగు మంచి మాటలు నేర్చుకుంటే అయిపోయాయి, ఇది అయిపోయాయి. గురువు కావచ్చు, ఎట్లా కావచ్చు, చిన్న దృష్టాంతం ఉదాహరణ చెప్పి చాలించేస్తాను. ఒక ఆయన పాపం కంసులు పనిచేస్తూ ఉన్నాడు, గోల్డ్ స్మిత్, చాలా బాగా శ్రద్ధగా పనిచేస్తున్నాడు. ఒకరోజు పొద్దున్నే పనిచేస్తున్నాడు, ఆ దాంట్లో నుంచి ఒక రవ్వ వచ్చి ముక్కు ధనాన్ని కొట్టింది. అకస్మాత్తుగా ముక్కంతా రక్తం అయిపోయింది. ఇంకా ఎట్లా అని చెప్పి వెంటనే తను బస్సు ఎక్కి వెళ్ళిపోయినాడు.
పెద్ద ఏమన్నా పెద్ద టౌన్లోనా దానికి ఏమన్నా మందో అది వేపించుకుందామని చెప్పి అక్కడ డాక్టర్ చూసినాడు. చూసి అయ్యో చాలా సీరియస్గా ఉంది, నీ ముక్కే వెళ్ళిపోతుంది, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ కావాలా, ఇంటికి పోతే అయ్యలేదన్నాడు. అయ్యో ఇంటికంటే నా ముక్కు చాలా ముఖ్యము అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. 2-3 నెలలు దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఆటికి సరిపోదు, ముక్కు బాధ అనుకునే ఉంటాడు. ఇంకా మందులు ఇంజెక్షన్లు అవి ఇవి రాసి 3 నెలలు అయిపోతుంది, అక్కడే ఉన్నాడు పాప, ఎవరికి తెలుపుడు. తర్వాత డాక్టర్లు ఇంకా నువ్వు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపో, ఈ మందులు ఇంట్లో వాడుకో చాలు అంటే డాక్టర్ నొప్పే పోలేదు, ఏం చేయాలంటే అదంతే పో, నిదానం తగ్గుతుంది. ఇంకా ఆలోచన చేసుకుంటూ వచ్చినాడు. రాత్రి 12 గంటలు దిగి ఇంటికి చేరుకుంటాడు. పెద్ద ఆలోచన అవుతుంది, ఏం చేయాలి, ముక్కు చాలా నొప్పి, దాంట్లో కొంత అసహ్యంగా ఉంది, ఎట్లెట్లో వంకర వంకరగా తయారైంది అది. ఆలోచన చేసి ఇది సరిలేదు, దానిపైన బ్యాండేజ్ ఏమేమో వేసినారు, ఇది సరిలేదు అని చెప్పి ముక్కుకు ఒక బట్ట కట్టేస్తాడు. ఎందుకు చూపించాలి, అందరూ వికారంగా ఉందని బట్ట కట్టుకుంటాడు. పొద్దున్నే ఊరికే కూర్చొని ఉంటాడు. ఇంకా అది పల్లెటూరు, అది ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి చూస్తారు. ముక్కుకు బట్ట కట్టుకున్నాడు, ఊరికి కూర్చున్నాడు. ఒక ఆయమ్మ అంటుంది, అయ్యో పాపం ఈయన 3 నెలలు అయ్యే కదా కాశీకి పోయిండేమో అంటుంది. ఇంకా పట్లో ఉండేమో, అవునే కాశీకే పోయిండే పాపము, వాడు ఎవరు ఆ స్వామి ఉపదేశం ఇచ్చినో ఏమో, బట్ట కట్టుకుని వచ్చేసినాడు, పెద్ద స్వామి అయిపోయినాడు అని ఊరికి కూర్చున్నాడు. ఇంకా వాళ్ళు పోయి నలుగురికి చెప్పి అంట అంటలో చాలా తంటలు జరుగుతాయి, అవి అంట అంటల్లోనే తంటలు ఉంటాయి. అంట అంట కాశీకి పోయినంట, పెద్ద స్వామి చిక్కిందంట, పెద్ద మంత్రం ఇచ్చినాడంట, అంట 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 అంటలో అయిపోయి. ఇంకా ఒక అమ్మ వచ్చి ఆకు ఒక్క తీసుకువచ్చి దాంట్లో 1 రూపాయి పెట్టి మొక్క, వీడు రూపాయి తట్టు చూసా, నేను ఏం పని చేయలేదు ఏం లేదు, రూపాయి వచ్చి పడింది కదా. ఇంకొక ఆయన చూసాం, ఆహా అయ్యమ్మ రూపాయి పెడుతుందా, నాకేం తక్కువ, 2 రూపాయలు పెట్టి. ఇంకొక ఆయన వచ్చి 5 రూపాయలు పెట్టా. ఇంకొక ఆయన వచ్చి పాప మామిడి పండ్లు తీసుకొచ్చి పెట్టాడు. ఇంకొక ఆయన యాపిల్ పండ్లు తీసుకొచ్చి పెట్టే. స్వామి అంతా చూస్తున్నాడు పాప, ఈ వ్యాపారం జోరుగా ఉంది ఇది అని చెప్పి పెండ్లామికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడు, నీవేమేం మాట్లాడద్దు, ఆడ పెట్టినవన్నీ అంతా అయినాక లోపల తీసుకో, నన్ను గురించి ఏమన్నా అడగని, అంతా దేవునికే తెలుసు అంతే, ఏమేం చెప్పొద్దు, రహస్యం చెప్తీవా, నీ మొక్కు కోసేస్తాను, ఏమండి ఇది ఇట్లా, అవన్నీ మాట్లాడదు, వ్యాపారం బాగుంది, బాగా సాగుతా ఉంది, ఎన్నాళ్ళు సాగుతుందో అన్నాళ్ళు సాగుని, నీ ఊరికి ఉండేది నేర్చుకో. సరే మరుసటి రోజు ఒక చిన్నది కావి కలర్ది ఒక పంచి కట్టుకొని, పై మీద ఒక కావి కలర్ది టవాల్ వేసుకొని, ముక్కు అట్లే ఉంది వేసుకొని. ఇంకా పక్క పల్లెటూరు వాళ్ళు, వాడు పెద్ద స్వామి అంట, 3 నెలలు పోయిందంట, పెద్ద యోగి అంట, ఆయన దర్శనం చేసుకుంటే అయిపోయినంట, అదంట ఇదంట వచ్చిరి మళ్ళా నూర్లు వేళ్ళు, స్వామి మా పని ఇట్లు చేయి స్వామి అనేది మొక్కేది. ఊరికి చూస్తాడు నవ్వుతాడు, నవ్వుతాడో ఏం చేసుకుంటాడో బట్టబడింది. ఇంకా 2 నెలలు అయిన తర్వాత ఇట్లుంటే ఊరికి కూర్చునేది బాగాలేదు అని చెప్పి కొంచెం యాక్షన్ చేయాలా అని చెప్పి మెల్లగా చెయ్యి ఇట్లానే మొదలయ్యా. ఓ ఈ స్వామి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎవరికో కొంతమందికి ఇట్లనేది, కొంతమంది కూరుకుండేది, వాళ్ళ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది. స్వామి ఇట్లా అన్నాడు కాబట్టి నా పని అయిపోయింది, స్వామి ఇంకా నా పక్క చూడలేదు, ఇట్లా అనలేదు కాబట్టి ఇంకా నేను 5 వారాలు రావాలి, 6 వారాలు రావాలి, వాళ్ళే ఏర్పాటు అంతా గురువైరు ఇంకా లెక్కలేని డబ్బు ధనము అది బీము బ్యాళ్ళు నిండుతా ఉంది. స్వామి ఆలోచన చేస్తే ఒక రాత్రి కూర్చొని, కాదు ఈ పల్లెటూరుల్లోనే ఇట్లయిపోతే ఎట్లా, నా పేరు ప్రచారం కావాలి కదా, ఈ పల్లెటూరుల్లోనే ఉంటే ఎట్లా, కొంచెం అట్లా పోదాం జైత్రయాత్ర చేసేస్తాం అట్లా. భార్యకి చెప్పి ఇవన్నీ బాగా నీ సంరక్షణానికి అంత ఆస్తి పెట్టినాను, లెక్క లేకుండా ఉంది, తిని తాగి హాయిగా ఉండు, నేను నా శిష్యుల్ని భక్తుల్ని వెతుక్కుంటూ పోతాను, దీంతోనే కట్టుకుని ఉండే కదా, దాంతోనే వెతికేకపోతాడు. పోయి అకస్మాత్తుగా ఒక చెట్టు కింద పల్లెటూరులో పోయి కూర్చుంటాడు. ఆ పెద్దలు వాళ్ళు వచ్చి చూసిరి, స్వామి కావి బట్టలు వేసుకున్నాడు, కాషాయాంబర మాత్రేణ యతి పూజ్యోన సంశయ, ఆ బట్టలు వేసుకుంటే అయిపోయా, కలర్ ఉంటే అయిపోయా, నమస్కారం చేసిరి. ఇంకా రకరకాల వాళ్ళు వచ్చిరి, వీళ్ళు వచ్చిరి, స్వామి ఇక్కడ మంటపం కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టించు, శిష్యులు ఎక్కువైపోయాడు సరే. దాంట్లో ఒక శిష్యుడు చాలా దగ్గర అయిపోయాడు, ఆయన ప్రతిరోజు అడుగుతున్నాడు, స్వామి నాకు ఉపదేశం ఇవ్వండి, స్వామి నాకు ఉపదేశం ఏమిస్తాడు, ప్రతిరోజు పీడించాయి స్వామి ఉపదేశం, ఇట్లెట్లంటున్నాడు. ఇంకా సంవత్సరాలు కొరలు జరిపోయా, లెక్కలేని మంది వచ్చే మొదలయ్యి, ఇంకా ఉపదేశం ఆశ ఎక్కువైపోయాడు. ఒకరోజు చీటీ రాస్తాడు, ఉపదేశం అని అడుగుతున్నావు, అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు తలంటు స్నానము చేసి చేతితో ఒక కత్తి పట్టుకుని ఈ స్థానానికి రాలి, అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు సరే, స్నానం చేస్తావు సరే, అది సరి ఉంది, కత్తి ఎందుకు అప్పదా మా స్వామికి? ఇది యాదో కొత్తది కత్తి మంత్రం మేము అనుకున్నాడు, కత్తి మంత్రం ఏదో కనిపెట్టినాడు మా స్వామి అని చెప్పి చాలా సంతోషమైపోయా. మంచి కత్తి షాపుకి తీసుకొని బాగా నున్నగా దానికి ఇది చేసుకొని అమావాస్య రోజు బాగా స్నానం చేసుకొని రాత్రి ఇంకా కాశీనాడు ఇంకా స్వామి చూస్తున్నాడు, తలకి స్నానం చేసి రెడీగా ఉన్నాడు. నాకు ఉపదేశం ఇస్తాడు, నాకు ఉపదేశం ఇస్తాడు, ఉపదేశం ఇస్తాడు. ఇంకా చూసి రా అనే లోపలికి, లోపలికి వచ్చాను ఆ వాక్లేయని దీన్ని భయమేమి వాక్లేయంతాడు ఏం చేస్తాడు పాడు, ఇంకా విధి లేక వాక్ లేచా దూరంగా నిలబడ్డాడు. దగ్గరకు రాని దగ్గరకు వచ్చి అంత దూరం నిలబడ్డు ఇంకా దగ్గరకు అని, ఎందుకు స్వామి ఈ ఉపదేశం చేయండి, నాకు చెవులు బాగా నిలబడతాయి స్వామి చెయ్యండి స్వామి. దగ్గరకు రాదు, ఇంకా దగ్గరకు వచ్చి ఇంకా దగ్గరకు వచ్చా కూర్చోండి కూర్చోండి, కండ్లు మూసుకో కండ్లు మూసుకొని నాకు అయిపోయాను నేను స్వామి. కత్తి తీసుకొని కండ్లు తెరిచేవాడు స్వామి అనే ఉపదేశం కావాలన్నా వద్ద కావాలి స్వామి, కండ్లు తెరద్దు కండ్లు మూసుకొని కండ్లు మూసుకొని చక్కని ముక్కు పసుకొని పట్టుకు కోసేసి స్వామి 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 ఉపదేశం అంటే ముక్కు ముక్కు అంటాడు. ఏమి గాబరా పడద్దు, దానికి మందు రెడీగా ఉంది, దగ్గర బట్ట రెడీగా ఉంది, ఆగే మందు పూసా వేసా బట్ట కప్ప. మరుసటి రోజు పక్కన శిష్యుడు కూర్చున్నాడు బట్టతో, మిగతా శిష్యులు అయ్యో ఎటువంటి పుణ్యం చేసినాడు వాడు, ఎటువంటి పుణ్యాత్ముడు, స్వామి దగ్గర ఉపదేశం తీసుకొని స్వామి అంత స్టేజ్కి వెళ్ళిపోయినాడు. ఆయనకి మొక్కు కట్టేసినారు పాపం, స్వామి మాకు స్వామి మాకు స్వామి ఇంకా అయిపోయి స్వామి అమాస గొప్పనికి వెళ్ళాయి సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క అమాస గొప్పకొని క్యూ నిలబెట్టచ్చు. ఇది చూడండి గురుత్వాన్ని గురుమార్గాన్ని ఎంత అపహాస్యానికి తీసుకుపోతున్నారు. ఈ రోజు ఇదే గురువేషాలతో విదేశాలకు పోయి మోసాలు చేసి వంచనలు చేసి ఈ భారతదేశ దేశం యొక్క ఉన్నత్యాన్ని ఎంత హీనమైనటువంటి స్థానానికి దిగజారు. అందుకే ఆచరణ మంచిది కావాలి, ఆచరణ కావాలి. గడ్డం విడిచినంత మాత్రాన గురువు కాలేడు, కాషాయ బట్టలు వేసినంత మాత్రాన గురువు కాలేడు. అమల్ సే జిందగీ బంతి హై జన్నత్ బి జహన్నం బి కాఫీ అప్నే ఫితరత్ మేన నూరి హై న నారి హై. ఆచరణ కావాలి. ఆచరణవంతుడు అడవిలో ఉన్నప్పటికీ వాడు కొనియాడబడతాడు, ఆచరణ లేనటువంటి వాడు ఆ నగర మధ్యంలో ఉన్నటువంటి ఉన్నప్పటికీ విమర్శింపబడతాడు. కాబట్టి ఆచరణ నేర్చుకోండి. ఉత్తమమైనటువంటి భావముల చేత మంచి మాటల చేత సద్గురువులను ఆశ్రయించి వాళ్ళ యొక్క కృప ఆశీర్వాదాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై జై సద్గురు.